కొద్దిగా కనుక్కుంటాను. సరిపాదు 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 సరిపాదు. ఆత్మబంధువులారా, రాబోయే ప్రవచనాలు జూలై 4వ తేదీ పాలకులు క్షత్రియ కళ్యాణ మండపంలో మధ్యాహ్నం 2 గంటలకు కాదు, మధ్యాహ్నం 3 గంటలకు. జూలై 4వ తేదీ అదే నడ్డూరి సీతారామరాజు గారు జయంతి. జూలై 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు పాలకులు క్షత్రియ కళ్యాణ మండపంలో. తర్వాత జూలై 15వ తేదీనే గురి పూర్ణిమ, అది హైదరాబాదులో సత్యసాయి నిగామంలో హైదరాబాదులో జూలై 15వ తేదీన. భక్తులైన మీకందరికీ ఈ సమాచారం తెలియపరచటమన్నది. జూలై 4 పాలకొల్లు క్షత్రియ కళ్యాణ మండపం మధ్యాహ్నం 3 గంటలకు, జూలై 15 గురు పూర్ణిమ హైదరాబాదు సత్యసాయిబాబా నిగామంలో. ఇక్కడ భగవాన్ ప్రశ్నిస్తున్నారు, ఏ కోరిక లేకుండా భగవంతునికి శరణు. భగవంతుడు ఏది ఇచ్చేది సంతృప్తి పడుతూ నీకంటే వ్యక్తిగతంగా ఏ కోరిక లేకుండా ఉండటం శరణాగతి అని అడుగుతున్నారు. అంటే దేహాన్ని కేంద్రంగా మనస్సు కేంద్రంగా పెట్టుకుని వచ్చి ఏ కోరిక లేకుండా భగవంతునికి శరణాగతి చేయటమే, నాకు అది కావాలి ఇది కావాలన్న కోరిక లేకుండా ఉండటమే కదా పరిపూర్ణమైన శరణాగతి. అంటే శరణాగతి గురించి మాట్లాడుతున్నారు. అంటే రామాయణం అంతా శరణాగతి. లక్ష్మణుడు శరణాగతి చేశాడు రాముడికి, విభీషణుడు దీర్ఘ శరణాగతి అంటారు. అది శరణాగతి మార్గం. అంటే శరణాగతి మార్గం భక్తి మార్గంలో ఓ భాగం. భక్తి మార్గం అన్నా శరణాగతి మార్గం అన్నా కొద్ది ఇంచుమించు ఒకటి. అంటే ఈ కలియుగానికి ఈ శరణాగతి మార్గం భక్తి మార్గం మంచిదని చెబుతారు కొంతమంది. ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే నీకు వ్యక్తిగతమైన కోరికలు అంటూ ఏం ఉండకూడదు. పరిపూర్ణమైన శరణాగతిలో భగవంతుడు నీకేది అనుగ్రహిస్తే దానితో సంతృష్టుడై ఉండాలి. అంటే నీ దేహ ప్రారంభాన్ని బట్టి నీకు ఇచ్చేది, నీ కోటాకి ఇచ్చేది ఇస్తూ ఉంటాడు. నీవేమి జ్ఞాపకం చేయక్కర్లేదు భగవంతుడికి, ఏ విషయాన్ని సరే నీ దేహ ప్రారంభాన్ని బట్టి నీకు ఇవ్వవలసింది ఇస్తూ ఉంటాడు. దానితో నువ్వు సంతృప్తి పడకుండా నువ్వు కల దురాశ కలిగి ఉంటే అది శరణాగతి అవ్వదు. అంటే అసలు ఇక్కడ జ్ఞానం అంటే ఒక దేహంతో ఒక పేరుతో తావాత్వం లేకుండా ఉండటమే జ్ఞానం. ప్రతి మనిషికి ఒక పేరు ఉంటుంది, ఓ రూపం ఉంటుంది. ఆ రూపంతో తావాత్వం లేకుండా ఉండటమే జ్ఞానం. ఈ రూపంతో పేరుతో తావాత్వం వల్ల కీర్తి కాంక్ష వస్తాయి, లేదా వ్యక్తిగతమైన కోరికలు వస్తాయి. అది దేహము, దేహంతో నేను పరాణా దేహం, నేను పరాణా పేరు నాది అనేటువంటి తావాత్వం వదిలించుకోవటమే ఆ జ్ఞాన మార్గానికి, ఆ జ్ఞానంలో చేయవలసినటువంటి సాధన ముఖ్యం. అది ఇక్కడ ఇక పరిపూర్ణమైన శరణాగతిలో భగవంతుడు నీకు ఏది కోట వస్తే అది అనుగ్రహం. అది దాంతో ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా దాంతో నువ్వు సాటిస్ఫై అయిపోతావు. నీదంటూ ఏ పర్సనల్గా వ్యక్తిగతంగా నీదంటూ ఏ కోరిక ఉండకూడదన. ఇక్కడ సమస్య వచ్చింది, ఇప్పుడు ఇందులో లేదు కానీ నాకు ఏదో జ్ఞాపకం వస్తాను. ఏమన్నా భారతదేశానికి గాంధీ గారు స్వాతంత్రం కావాలని అంటున్నారు, దానికోసం కృషి చేస్తున్నారు, మా అది కూడా కోరికే కదా అని భగవాన్ని అడిగారు. అది కూడా కోరికే కదా, స్వాతంత్రం కోసం పనిచేస్తే దేశానికి స్వాతంత్రం కావాలని పనిచేస్తున్నారు, అది కూడా కోరికే కదా అన్నారు. అది కూడా కోరికే. అయితే ఆ కోరిక కేవలం దేహానికి మనసుకు సంబంధించింది కాదు. కానీ కోరిక కాదంటే కోరికే, కానీ అది సమిష్టిమైనటువంటి సమిష్టిగా ఆయన ఆలోచించి చేస్తున్నారు కాబట్టి అంతవరకు హృదయం విశాలమవుతుంది, బుద్ధి విశాలమవుతుంది. అంతేగాని అంత మాత్రం చేస్తే జ్ఞానం వచ్చేది అంటే బుద్ధి విశాలమవుతుంది, హృదయం విశాలమవుతుంది, తర్వాత స్వార్థం ఒకటి తగ్గుతుంది. కానీ అది కోరిక కాదంటే కోరికే అని భగవాన్ సమాధానం చెప్పారు. అంటే వాళ్ళ స్థాయిలో ఏంటంటే ప్రపంచం అంతా నా దేశం అనుకుంటారు. అంటే రమణ మహర్షి గారి స్థాయిలో ఏమనుకుంటారు, ప్రత్యేకంగా ఈ దేశం నాదే అనేది ఉండదు, ప్రపంచం అంతా నాదే అనుకుంటారు. ప్రపంచం అంతా నాదే, దేశం ఈ దేశంలో ఉంటున్నామని అనుకుంటారు, కానీ ప్రత్యేకంగా ఏదో ఉండదేమో. అయితే కోరిక కాదంటే గాంధీ గారిది కూడా కోరికే. కోరిక అయినప్పటికీ ఆ కోరిక హృదయాన్ని విశాలం చేస్తుంది, బుద్ధిని విశాలం చేస్తుంది, అది ఆత్మజ్ఞానానికి ప్రిపేర్ చేస్తుంది. కానీ అంత మాత్రం చేసేది కోరిక కాదని మనం చెప్పలేము. అది ఈశ్వర సంకల్పం వల్ల స్వాతంత్రం వచ్చింది కనుక కేవలం గాంధీ గారి కృషి అని చెప్పలేము. అంటే గాంధీ గారు కృషి చేసిన మాట మీద హృదయపూర్వకంగా చివరికి భగవంతుడి సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఏదైనా సరే మన ఏదైనా పని చేస్తాము, పని చేసిందా పరిచయం రావచ్చు రాకపోవచ్చు, కానీ జరిగేది భగవంతుడి సంకల్పం, అనుకునేది మన సంకల్పం. ఇక్కడ నీకు సంకల్పం పరిపూర్ణ నీదంటూ ఏ కోరిక తరిస్తే వ్యక్తిగతమైనటువంటి కోరికలు అంటే బాడీకి దానికి సంబంధించి మైండ్కి సంబంధించి వ్యక్తిగతమైన పర్సనల్గా అక్కడ ఏమి డిజైర్స్ ఉండకూడదు. అది శరణాగతి. అది శరణాగతిలో భాగము. పెర్సనల్ ఇంపెర్సనల్ అని రెండు ఉంటాయి. కొంతమంది ఏదో కీర్తి కోసం చేయొచ్చు, లేకపోతే ఏదో సమాజంలో గౌరవం వస్తుందని ఏదో చేయొచ్చు. కొంతమంది వాళ్ళ జీవితాన్ని వాళ్ళ మనసుని పని మర్చిపోయి మంచి మంచి కోసమే చేస్తారు, సమాజం గుర్తించాలని కోరుకోరు. అంటే వాళ్ళు చిత్తశుద్ధి కోసం, మనసు శుద్ధి అవడం కోసం చేస్తారు. అంటే లోకవాసన జయించడం కష్టం, లోకవాసన జయించడం కష్టం. ఆ లోకవాసన జయిస్తేనే కానీ మన మనసు అంతర్ముఖం అవ్వదు. ఇక్కడ భగవాన్ చెప్పింది ఏంటంటే, శరణాగతి పొందడానికి తీసుకోవాల్సిన మనం దేవుడికి సరెండర్ అవ్వడానికి, అంటే కంప్లీటెస్ట్ సరెండర్, కంప్లీట్ సరెండర్ ది విల్ ఆఫ్ గాడ్. ఆ కంప్లీట్గా సరెండర్ అయిన వాళ్ళు తను తాను రక్షించుకోవడానికి ప్రయత్నం చేయరు, వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి ఏమి ప్రయత్నం చేయరు కంప్లీట్గా శరణాగతి పొందిన వాళ్ళు. అసలు ఇంకోటి మన ప్రపంచం కృత్రిమ ప్రపంచంలో జీవిస్తున్నాం, ఫాల్స్ వరల్డ్. కృత్రిమ విలువలు మనుషులకి మనుషులకి మధ్యన విలువలు కూడా కృత్రిమ విలువలు, ఫాల్స్ వరల్డ్లో ఫాల్స్ వాల్యూస్. లోకం అంతా ఫాల్సే, మీరు ఎక్కడికెళ్ళి చూడండి అంతా ఫాల్సే. అంచేది ఈ లోకంలో ఏదో ఉందని మనం అనుకోక్కర్లేదు. మనకు తెలియక అమాయకత్వంలో ఎలా అనుకుంటాం, లోకం యొక్క విలువలు కూడా కృత్రిమ విలువలే. లోకం ఎంత అబద్ధమో ఇందులోని విలువలు కూడా కృత్రిమ విలువలే. అంచేది ప్రకృతిని జయించకుండా మీకు ఆత్మజ్ఞానం కలగదు, కలిగే అవకాశం లేదు. ప్రకృతి గుణాలను జయించకుండా మీకు ఆత్మజ్ఞానం కలగటానికి అవకాశం లేదు. ఇక్కడ శరణాగతి పొందడానికి మేము తీసుకోవాల్సిన చర్యలు ఏమిటంటే, భగవాన్ రెండు మార్గాలు ఉన్నాయి. ఈ నేను ఎక్కడు నేను నేను అంటున్నావు, ఆ నేను యొక్క మూలాన్ని కనుగొనటం ఒక పద్ధతి. ఈ నేను వల్ల ఏమి అవ్వదో, నేను అశక్తిని, ఈశ్వరునికి అన్ని శక్తులు ఉన్నా ఆయన పైన పూర్తిగా భారం వేయటం తప్ప నాకు మరో మార్గం లేదనుకోవడం శరణాగత మార్గం. ఇది రెండు మార్గాలు ఉన్నాయి. అంటే రమణ మహర్షి గారు చెప్పిన రహస్యం ఏంటంటే, ఈ మార్గంలోకి వెళ్ళినా జ్ఞాన మార్గంలోకి వెళ్ళినా మంచిది, శరణాగతి మార్గంలోంచి వెళ్ళినా మంచిది. మొత్తం అది నేను గురించి, నేను గురించి విడిపోవాలని, నేను గురించి బయటపడాలి. ఇక్కడ సీక్రెట్ అది. ఇప్పుడు ఏమంది వాడినా జబ్బులోంచి బయటపడాలి మనం. తర్వాత ఇప్పుడు బండతనంగా ధ్యానం చేసినా బండతనంగా జపం చేసినంత మాత్రం చేయాలి, జ్ఞానం రాదు. ఇది ఒక విద్యకు సంబంధించిన ప్రాసెస్. ఇప్పుడు ఏదో రూపం మీద కేంద్రంగా పెట్టుకుని ధ్యానం చేయొచ్చు, అలా దాని ధ్యానం చేస్తారు. లేకపోతే దేవుని నామాల్లో ఏదో తీసుకుని జపం చేస్తారు. కానీ భగవాన్ చెప్పిన సూత్రం ఏంటంటే, అంతకంటే మంచి పత్తి ఏంటంటే, నువ్వు జపధ్యానాలు చేయొద్దని కాదు. ఇప్పుడు నీకు దుఃఖం వస్తుంది, ఉద్రేకం వస్తుంది, తర్వాత ఏమో సంతోషం వస్తుంది, అహంకారం వస్తుంది, తర్వాత మనం కేవలం బుద్ధితోటి మాట్లాడాం. మాట్లాడేప్పుడు ఆ బుద్ధి మీద అహంకారం ప్రేరణ కూడా ఉంటుంది. మీరు జాగ్రత్తగా చూడండి, మన బుద్ధితో ఆలోచించి మాట్లాడుతున్నాం అనుకుంటాం పైకి, ఆ మాట్లాడేప్పుడు బుద్ధి అలా మాట్లాడేప్పుడు వెనకాల అహంకారం ప్రేరణ కూడా. మీరు ఆలోచించి చూసుకోండి, ఇంటికి వెళ్ళి దానికి అహంకారం ప్రేరణ ఉంటుంది లోపల. అహంకార ప్రేరణ లేకుండా మీరు బుద్ధితోటే మాట్లాడేది కరెక్ట్గా మాట్లాడతాం, అంటే హెచ్చుతగ్గులు లేకుండా, నెరకా పల్లాలు లేకుండా కరెక్ట్గా మాట్లాడతారు. కానీ వెనకాల బుద్ధి వెనకాల దాన్ని సరిగ్గా ఉండనివ్వదు ఇవ్వదు. ఈ అహంకార ప్రేరణ వల్ల అది మాట్లాడుతుంటే వంకర మాటలు అన్నీ వస్తాయి. మన మాటల వల్ల మనమే పాడైపోతాం. అందుచేత ఇక్కడ ఇది ఇప్పుడు మీకు అంటే భగవాన్ చెప్పిన ప్రోసెస్ జపధ్యానం కంటే ఇది ఉపయోగపడుతుంది. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది నేనంటే చిరాకు పడకండి. అది నేనైనా సమస్త ఈ జన్మలోనే రాబోయే జన్మలోనే పరిష్కారం చేసుకోవాలి. మీరు ధ్యానం బాగా చేస్తున్నారు. నిజమైన నేనికి ధ్యానం అక్కర్లేదు. ఈ దొంగలనే జపం ధ్యానం చేస్తుంది. జపం ఎవరు చేస్తారు? ఈ దొంగలనే చేస్తుంది. మీకు ధ్యానం చేసి జపం చేసి జపం చేసి ఇవి మిగిలిపోతా అంటే ఇలాగ మీరు జపం చేస్తారు ధ్యానం చేస్తారు అన్నీ బాగానే ఉంది. వీడు మిగిలిపోతున్నాడు కదా అసలు వీళ్ళని తప్పుకోవాలి మనం. నేను మాట్లాడి నేను సత్యమైనడేనా అసత్యమైనడేనా? సత్యమైన నేను ఇన్ని రకాలుగా ఉంటుంది, రోజుకి 10 రకాలుగా ఉంటుందా? సత్యమైన నేను ఒక రోజున దుఃఖం, ఒక రోజునేమో ఉద్రేకం వస్తుందా? ఏ యూనిఫామ్ సత్యమైన నేను యూనిఫారంగా ఉంటుంది, దానికి హెచ్చు తగ్గులు ఉండవు. ఇప్పుడు నీవు ఒక రోజున నీ కోరిక వస్తుంది అదే టైంలో, మళ్ళీ ఇంకో రోజున కోపం వస్తుంది, ఓ రోజున సంతోషం వస్తుంది, ఇంకో రోజున దుఃఖం వస్తుంది. ఇవన్నీ ఎవరికి వస్తున్నాయి? నేనుకు వస్తున్నాయి. దేవుడి గురించి ఎవడు ఆలోచిస్తున్నాడు? నేనే ఆలోచిస్తున్నాడు. మోక్షం కావాలని ఎవడ కోరుకుంటున్నాడు? ఈ నేనే కోరుకుంటున్నాడు. అంటే అన్నిటికీ మూలమైనటువంటి నేనులోంచి నువ్వు విడుదల పొందకపోతే ఎన్ని చేసినా ఏమీ ప్రయోజనం లేదు. ఈ నేనే అబద్ధమైన నేను మీదే లోకము, పునర్జన్మలు, పూర్వజన్మలు, దేవతలు అందరూ ఆధారపడుతున్నారు. అంచేత నువ్వు బండతనంగా ఏదో నాకు సంతోషం వస్తుందని సంతోషించకు. అంటే ఈ సంతోషం ఈ నేనికి ఏ కారణం వల్ల వస్తుంది? అది శరీరానికి కాదు కదా మీకు దుఃఖం రావటం. మీరు ఎప్పుడైనా అశాంతి వస్తుంది అనుకోండి, ఈ అశాంతి ఎవరికి వస్తుంది? ఈ నేనుకు వస్తుంది. ఎందుకు ఈ అశాంతి నేనుకు వస్తుంది? గర్వం వస్తే ఈ నేనుకు వస్తుంది. ఎందుకు ఈ నేను గర్వానికి, ఈ గర్వం ఈ నేనుకి ఎందుకు వస్తుంది? ఇది సత్యమైన నేనుకి రాదు, అసత్యం కాబట్టి అన్నీ దీనికి వస్తున్నాయి అని దాన్ని ప్రశ్నించుకోవటం. మీరు మాట మాటకి ఆ నేనుని ప్రశ్నించుకోవటంలా అది ఇమిడిగా లోపలికి జరగటం ప్రారంభిస్తుంది. అది ఎడ్యుకేషనల్ ప్రాసెస్. నేను చెప్పిన భర్త గుడ్డితనంగా చేయటం కాదు, ఒక ఎడ్యుకేషనల్ ప్రాసెస్ ఇది. అది మీకు అర్థమైతే ధ్యానం కంటే జపం కంటే కూడా తేడుకిది. ధ్యానం చేసినవి దొంగనేనే, జపం చేసినవి దొంగనేనే. అసలు దీన్ని దీంట్లోంచి ఎలా విడుదలవ్వాలని మీరు చూస్తే, దీన్ని మీరు దాన్ని రిపీటెడ్గా ప్రశ్నించుకుంటే అంటే అది అంతర్ముఖం అవుతుంది. దాని నేను ఈ నేను నేను అని చెప్పి ఈ నేను ఎవరు అని దాన్ని ఇతరులు నువ్వెవరు నువ్వెవరు అంటాం కంటే ఈ నేనే మనం ప్రశ్నించుకుంటామంటే దానికి అంతర్ముఖం వస్తుంది, లోచూపు కలుగుతుంది. తద్వారా నీకు అది కూడా ఒక తలంపే. నేను ఇప్పుడు నువ్వు నేను అని చెప్పేది కూడా తలంపే. ఆ తలంపును నేను నేనని ప్రశ్నించుకోవటం వల్ల నీకు కష్ట సుఖాలు వస్తే కష్టమే ఏ నేనుకి ఏ నేనుకి వస్తుంది? సుఖం వస్తుందంటే ఏ నేనుకి వస్తుంది? సుఖం వచ్చినప్పుడు ఏ నేను సంతోషిస్తుంది? దుఃఖం వచ్చినప్పుడు ఏ నేను దుఃఖపడుతుంది? అని మీరు ప్రశ్నించుకోవటం వల్ల ఆ నేనుకి లోచూపు కలిగి అంతర్ముఖం కలిగి అది ఎక్కడి నుంచి ఉదయించి వస్తుందో అక్కడ జరగటం ప్రారంభిస్తుంది. అది జపధ్యానముల కంటే మంచిది. మీరు అర్థం చేసుకోండి, ఒక ఎడ్యుకేషనల్ ప్రాసెస్. లేదా శారీరకంగా పెద్ద శ్రమ పడిపోక్కర్లేదు. మీరు ఈ మెదడుని అప్లై చేసుకోవడం వల్ల శారీరకంగా మీరు శ్రమ పడక్కర్లేదు. అయితే ఆ ప్రాసెస్ చేసేటప్పుడు మీరు తిండి, మీరు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆహారం ఒకటి నిద్ర ఒకటి. అతి నిద్ర, అతి ఆహారం యోగానికి భంగం. ఇది ఈ నేను విచారణ చేసి ఆ నేను అది ఎక్కడి నుంచి వస్తుంది కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు, కానీ లోపల నుంచి వస్తుందని మనకు తెలుస్తుంది. మన జన్మలకు పూర్వం రాబోయే జన్మలకు కూడా కారణం అదే. ఈ నేను అంటిపెట్టుకునే కోరికలుంటాయి, సంస్కారాలు ఉంటాయి. ఇప్పుడు ధ్యానం చేయొచ్చు, జపం చేయొచ్చు అని కాదంటారు, అది స్ప్రింగ్ మంచం అంటే. ఇప్పుడు స్ప్రింగ్ మంచం మీద కూర్చుంటాం మనం, కిందకి వెళుతుంది అది మన స్ప్రింగ్ మంచం. మనం లేవగానే అది మామూలు స్థితికి వచ్చేస్తుంది స్ప్రింగ్ మంచం. ఈ మనసు కూడా అంతే. మరి జపం చేసినప్పుడు ఆ 10 నిమిషాలు బాగుంటుంది, ధ్యానం చేసినప్పుడు చాలా శాంతిగా ఉందన్నారు మీకు అనిపిస్తుంది ఆ 10 నిమిషాలు. తర్వాత ఈ నూనె మామూలుగా విజృంభించి చేస్తాను కదా, స్ప్రింగ్ మంచం నేను లేవగానే మంచం మామూలు నరమల స్టేట్కి వచ్చేస్తాను కదా. ఈ జప ధ్యానముల కంటే మీకు నేను ఎడ్యుకేషనల్ ప్రాసెస్ ఇది అంచేది. మీరు ఈ రకంగా ట్రై చేస్తున్నా మీరు నేనులోంచి విడుదల పొందుతారు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే కనిపించే ప్రపంచము, తర్వాత నువ్వు అనుకునే దేవతలు, తర్వాత ఈ జన్మలు పునర్జన్మలు, పుణ్యాలు పాపాలు, ఈ నేను మీద ఆధారపడి ఉన్నాయి. ఈ నేను పరిష్కారం అయితే ఇంకా నీ స్వరూపం తప్పించి ఏమీ ఉండదు. నువ్వు ఉంటావు, ఇంకేది ఉండదు. శాంతిగా ఉంటావు, సుఖంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. మరి నీ శరీరాన్ని కూడా తడవలసిన పని లేదు. అంచేది ఈ నేను పోతే చాలామందికి భయం ఏంటంటే మనం ఈ నేను కోసమే బతుకుతున్నాం కదా. ఈ నేను కోసమే బతుకుతామంటే మనం ఈ నేను పోగొట్టుకోవడం ఎలాగను. అంటే ఇక్కడ సిద్ధాంతం ఏంటంటే ఈ నేను నేను అనుకోవటం వల్ల దాన్ని పోగొట్టుకోవడానికి నువ్వు ఇష్టపడటం లేదు. ఈ నేను నేను కాదని నువ్వు తెలుసుకోవటం వల్ల ఆ నేను నేను కాదని నేను నేను నువ్వు అనుకున్నా నేను కాదు, కానీ అది నువ్వు కాదని తెలుసుకోవటం వల్ల నీకు బ్రాహ్మీ స్థితి కలుగుతుంది. అటువంటి ఇది ఎడ్యుకేషన్, ఇది బండతనం కాదు, ఇది ఎడ్యుకేషన్. ఇలా నీకు ఏమైనా అవకాశం ఉంటే చేయండి. అంటే మీ మేధస్సుకి మీ ఎక్విప్మెంట్ మీ ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్ బాగుంటే చేయండి. మనకి అమెరికా వాళ్ళకి అప్పుడు తర్వాత వెస్టర్న్ కంట్రీస్కి మన ఫిలాసఫీ వాళ్ళ ఫిలాసఫీ తేడా ఏంటంటే మీరు ఏదైనా రుచికరమైన పదార్థం తింటే చాలా బాగుందని ఎలా అనుకుంటారో ఇటువంటి మంచి మాటలు ఉన్నప్పుడు ఆ బుద్ధితో ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. మంచి మాటలు ఏదైనా ఉంటే బుద్ధితోటి ఎంజాయ్ చేస్తారు. మన వాళ్ళు అలా కాదు, ఆ విన్నది ఏదో మనకు అనుభవంలోకి రావాలని ఎక్కువ కృషి చేస్తారు. అది తేడా. మనం ఏదో వింటున్నాం, ఏదో వింటే సరిపోదు కదా, ఇమ్మీడియట్గా అనుభవంలోకి రావాలి కదా. అనుభవంలోకి వస్తున్నా కానీ మనకు సుఖం తెలియదు కదా అని అది మనం ఏదైతే శ్రవణం చేస్తున్నామో, ఏ వస్తువు గురించి అయితే శ్రవణం చేస్తున్నామో అది అనుభవంలోకి రావాలని మనం అనుకుంటాం. ఇతర దేశాల్లో ఉన్న ఫిలాసఫర్స్ అది దాని గురించి వినేటప్పుడు, దాని గురించి చదివేటప్పుడు వచ్చే ఆనందం, ఆ ఎంత బుద్ధితోటి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అది వెంటనే అనుభవం తెచ్చుకోవాలనేటువంటి కాంక్షలకు ఉండదు వాళ్ళ సెటప్ని బట్టి. అంటే వాళ్ళు పుట్టి పెరిగిన విధానాన్ని బట్టి అలా అంటే మనం అనుకుంటామంటే వింటే సరిపోదు కదా, మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి. అది ప్రపంచంలో అది వస్తువు లేకపోతే వశిష్ఠుడికి అనుభవంలోకి రాదు, విశ్వామిత్రుడికి అనుభవంలోకి రాదు కదా. అది ఎవరు ఉంది కాబట్టి, లోపల ఉంది కాబట్టి వాళ్ళకి అనుభవంలోకి వచ్చింది, అలా మనం కూడా పొందొచ్చు అనేటువంటి ఆత్మవిశ్వాసం మనకు ఉండాలి. అయితే ఇందులో ఈ మార్గంలో తిరిగితనం ఉండకూడదు, తర్వాత అనుకరణ ఒకటి ఉండకూడదు. అంటే మన ప్లస్ పాయింట్స్ మన మైనస్ పాయింట్స్ చూసుకుని మనస్సు అంతర్ముఖం అవడానికి ఏ కారణాలు అయితే అడ్డొస్తున్నాయో ఆ కారణాలని ఈ అసత్యమైన నేను నుంచి విడుదల చేస్తే తొందరగా వేగంగా వెళ్ళి మూలంలోకి వెళుతుంది. ఇది మీరు ఈ రకంగా చేసుకున్నా మంచిదే. మీరు నేను ఇక్కడ సబ్జెక్టు ఈ భగవాన్ చెప్పి దేంట్లోనే మీరు యోగ మార్గంలోకి వెళ్ళండి, మీకు నచ్చిన మార్గంలోకి వెళ్ళండి. నేను లోపల ప్రశ్న చూసుకోవాల్సింది ఏంటంటే ఆ నేను అధ్యాగపత్రమైన నేను గురించి మీరు విడుదల పొందారా లేదా? అది ఎక్కడ? మీరు ఆయుర్వేదం వాడండి, ఇంగ్లీష్ మందులు వాడండి, హోమియోపతి వాడండి, అసలు మీకున్న రోగం తగ్గిందా లేదా? అంతేకాదు ఎవరైనా ఏ మంది వాడైనా చూసుకుంటారు కదా, తగ్గకపోతే ఏ సిస్టమ్ అయినా ఉంటే కదా. ఇప్పుడు మీరు ఏ సిస్టమ్ మీరు వాడినా మీరు ఏం చూసుకుంటారు, అసలు రోగం తగ్గుతుందా లేదా అని అదే అంతవరకు చూసుకుంటారు. అదే భగవాన్ ఇక్కడ ప్రశ్న. మీరు ఏ మార్గంలో మీరు ప్రయాణం చేసినా అసలు నేనులోంచి మనం ఎంత విడుదల పొందుతున్నాం అని ఇది దీనికి భగవాన్ చెప్పారు. మీరు ధ్యానం చేసిన కొంత నేను అడుగుతున్నాను, లేదా జపం చేస్తున్నా కొంత నేను అడుగుతుంది. ఆ రెండూ చేయలేకపోతే మహాత్ముని సన్నిధానంలో కూర్చున్నా దాని అంత అడుగుతుంది. మీరు జపం చేయలేకపోతున్నారనుకోండి, ధ్యానం చేయలేకపోతున్నారనుకోండి, ఈ మహాత్ముని సన్నిధిలో కూర్చుంటే దాని అంతరేది అణిగిపోతూ ఉంటుంది కిందకి. దానికదే విత్డ్రా అవుతా ఉంటుంది లోపలికి. మీ అనుకూలాన్ని బట్టి మీరు చేయండి. అది మీకు అది సాధ్యం కాకపోతే, అంటే ఎడ్యుకేషన్ ప్రాసెస్ మీకు అది అది నచ్చకపోతే, మనకేమి శక్తి లేదు, శక్తి ఉంటుంది ఈశ్వరుడిదే. ఓ పరిపాలన చేసేవాడు ఒకడు ఉన్నాడు, సృష్టి రాకముందు ఈశ్వరుడు ఉన్నాడు, వచ్చాక ఈశ్వరుడు ఉన్నాడు, సృష్టి అంతమంది కూడా ఈశ్వరుడు ఉంటాడు. ఒక శక్తి ఉంది. అదే మొత్తం ఏ శక్తి మనకు వచ్చినా ఆయన దైవంతా వస్తున్నా కానీ మన సొంతం కాదు. అంటే నాకు ఆయన పేరు ఆయన పైన పూర్తిగా భారం వేసి జీవించడం శరణాగతి. మీకు ఏ పద్ధతి నచ్చుతుందో చూసుకోండి. ఇందులో పద్ధతి మంచిది, ఇంకో పద్ధతి చెడ్డదని ఏమి లేదు. మీ మనస్సుకి ఇష్టపడాలి, మీ మనస్సుకి నచ్చాలి. అంటే మనకు నచ్చిన చోట సాధన చేస్తే కష్టం ఉండదు. అంచేది ఇక్కడ నువ్వు ఏ పద్ధతిలోకి వెళ్ళా నీ పూర్తిగా విశ్వాసం ఉండాలి. పూర్తిగా భారం వేయటం తప్ప నాకు పూర్తిగా నువ్వు ఈశ్వరుడి పైన భారం వేసేదే. రమణ మహర్షి గారు చెప్పారు చూడండి, నేను వాళ్ళు నువ్వు రైల్లో వెళుతున్నావు, నీ పెట్టి పక్కన ఉంది, నువ్వది నువ్వు నెత్తి మీద పెట్టుకున్నా రైలుకి భారం అవుతుందని నెత్తి మీద పెట్టుకున్నా రైలే మోస్తుంది, పక్కన పెట్టుకున్నా రైలే మోస్తుంది. అయ్యో రైలుకి బరువు అవుతుందని నెత్తి మీద పెట్టుకుంటే అప్పుడు రైలే మోస్తుంది, పైగా అదనంగా నీకు బాధ కలుగుతుంది, అదనంగా నువ్వు శ్రమ పడాలి. అంటే పూర్తిగా భారం అంటే ఎంత శరణాగతి అంటారా? ఇప్పుడు ఈ పుస్తకం నా చేతిలో ఉంది, నేను కింద పెట్టేస్తాను. నన్ను కింద ఎందుకు పెట్టారని ఈ పుస్తకం అడగదు. చేతిలో పెట్టుకుంటే ఎందుకు చేతిలో పెట్టుకున్నారని అడగదు. ఈ పుస్తకం పక్కన పెట్టి పుష్పాలు పెట్టి పూజిస్తే నన్ను ఎందుకు పూజిస్తున్నారని అడగదు. పూజించిన ఒకలాగా ఉంటుంది, కింద పడేసిన ఒకలాగా ఉంటుంది, చేతిలో పెట్టుకుని ఒక రకంగా ఉంటుంది. అది మీరు దానికి విలువ లేకుండా పక్కన పడేసిన ఎంత క్వైట్గా ఎంత కామగా అది ఉందో మీ మనస్సు కూడా అలా ఉండగలగాలి. ఈశ్వరుడు మీద భారం ఏంటంటే, భారం అయ్యటం అంటే వీడికి సొంత సంకల్పం ఉంటుంది ఉండదు. ఆ ఈశ్వరుని ఇష్టమే ఈయన ఇష్టం, ఆ ఈశ్వరుని సంకల్పమే ఈయన సంకల్పము. ప్రత్యేకంగా ఇక్కడ సొంత సంకల్పాలు, సొంత కోరికలు, సొంత ఇష్టాలు అంటూ ఏమి ఉండవు. ఆయన ఇష్టమే మన ఇష్టం, ఆయన సంకల్పమే మన సంకల్పం అని ఎవడైతే జీవిస్తున్నాడో వాడు శరణాగతి చేసినట్టు. సురే అనుకోవడం ఈ పద్ధతి వల్ల భగవంతుడే సర్వమని, చెప్పి అన్నీ నడిపించేవాడు మీ భగవంతుడేని, సర్వస్వం భగవంతుడేనే. ఏ అహంకారం అయితే కోసమైతే నేను జీవిస్తున్నాడో ఎందుకు పనికిరాదని అది నీకు అవగాహనకు రావాలి. ఇప్పుడు మీరు ఎవరైనా బాగా డబ్బు సంపాదించారనుకోండి, మీరు డబ్బు సంపాదించారు బాగా అనండి, ఏమండి అంటే వాళ్ళు మీరు ఆ మాట అనకముందు ఎలా ఉన్నారో అన్నాక అలా ఉంటారు, ఎంతగానో సంతోషం వచ్చేస్తున్నాడు. మీరు అబ్జర్వ్ చేయండి, అలా ఇంచేత ఆ మాట యొక్క ప్రభావం దేని మీద పడిపోతుంది? అహంకారం మీద పడి, నేను తాను ఒక వ్యక్తిని అనుకుంటున్నాడు కదా, అహంకారం మీద పడిపోయి వాడికి సంతోషం వస్తుంది. ఆ సంతోష కారణం వాడిని ఇంకా అంతరముఖం ఎవరదు. ఆ మాట అనకముందు నువ్వు ఎలా ఉన్నా, మాట అన్నా కూడా నువ్వు అలా ఉండగలిగితే నువ్వు యోగి అవుతావు. చాలా చాలా మందికి వాళ్ళని పొగుడుకోవడం ఇష్టం, అది చాలా ప్రమాదం. మన మిమ్మల్ని ఎవరైనా పొగుడుతున్నారనుకోండి, మీరు అప్పుడు సబ్జెక్ట్ తప్పించేయాలి. మీరు పొగుడుద్దంటే వాళ్ళు మాండరు కదా, అప్పుడు వెంటనే ఆ సబ్జెక్ట్ మార్పించేసి ఇంకో సబ్జెక్ట్లోకి మార్చేయాలి. అది మీరు వాళ్ళు పొగుడుతున్నారని ఎక్కువ వింటే కొంతమందికి పొగడతారంటే చాలా ఇష్టం, అది కూడా చాలా ప్రమాదం. ఈ పొగడతల వల్ల ఏది పెరుగుతుంది? కృత్రిమ నేను జయగతమైన నేను అది పెరుగుతూ ఉంటుంది. మీరు ఇతరులను విమర్శించడం వల్ల అది పెరిగిపోతూ ఉంటుంది. మీ పొగడతలు మీరు వినటం వల్ల పొగిడిపోతా అది పెరిగిపోతూ ఉంటుంది. మీరు ఇతరులను విమర్శించడం వల్ల కూడా అది పెరుగుతూ ఉంటుంది. మన డే టు డే లైఫ్లో, దైనందిన జీవితంలో మన బిహేవియర్ ఎలా ఉందో, మన ప్రవర్తన ఎలా ఉందో చూసుకుంటే అంటే అది అణిగిపోతుంది. నేను అణిగిపోతుంది. మన ప్రవర్తన కూడా చూసుకోవాలి, బిహేవియర్లో మన ప్రవర్తన కూడా మనం చూసుకోవాలి. మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన కరుణానిధి అలా అన్నాడు, ఏంటి అంటాడంటే ఆడికేదో మర్చిపోయి ఆడు ఏడుస్తున్నాడు. ఈ రాముడు, ఈ రాముడి చరిత్ర అంతా కల్పించారు కానీ, రాముడు చరిత్ర కల్పించారు కానీ అంత బుద్ధిమంతుడు ఉంటాడు ఏంటో ఎవడన్నా అంటున్నాడు. రాముడు నిన్న మొన్న అంటున్నాడు అదేదో నీటిని లేచమో ఆడి ఓడిపోయి ఆడి ఏడుస్తున్నాడు. రాముడి చరిత్ర కల్పించారు లేదా మనిషి ఎవడన్నా మానవుడన్నా కూడా అంత బుద్ధిమంతుడిగా ఉంటాడా అంటున్నాడు. ఆడి మాటలు ఎవడే పట్టించుకోడు అనుకోండి, ఆడి మాటలు ఎవడే పట్టించుకోడు అంటే నువ్వు ఉండలేకపోవచ్చు, ఇంకోటి ఉండడం ఎలా చెప్పగలను? ఇప్పుడు నువ్వు ఉండలేకపోవచ్చు, ఇంకోటి ఉండడం ఎలా చెప్పగలవు? గాంధీ గారు చనిపోయినప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక మాట చెప్పాడు. ఆల్బర్ట్ అంటే ఆల్బర్ట్ పేరు విన్నారు కదా, చెబుతున్నారు కదా మీకు మీటింగ్లో. ఏమని చెప్పాడంటే, ఒక 1000 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు కాదు ఇంకో 1000 సంవత్సరాల తర్వాత, గాంధీ లాంటి వాడు ఈ దేశంలో పుట్టి పెరిగి చచ్చిపోయాడంటే ఎవరో నమ్మరని చెప్పాడు. అంటే మనం ఆ స్థాయిలో లేకపోయినా ఆ స్థాయిని అర్థం చేసుకునే స్థితిలో కూడా లేము. ఇలా కరుణాడు చెప్పిన మాట అది. అంత బుద్ధిమంతి ఆడు ఉండవు, ఆడ ఉండలేకపోవచ్చు. ఆడికి నాలుగురి పెళ్ళిళ్ళు, ఆడికి నాలుగు పెళ్ళిళ్ళు, ఆడికి ఆ మెడ్రాజ్ ముఖ్యమంత్రి కరుణానిధికి. ఆడు ఏకపత్నిలు ఎవడు రాముడు ఏకపత్నిలు అండి, ఈ మాటలు అన్నీ చిరాకు వచ్చేస్తున్నారు. ఆ కరుణానిధి అని వాడికి 4 పెళ్ళిళ్ళు ఆడికి, అంటే ఆడు రాముడు ఏకపత్ని వ్రతులని ఆడి దగ్గర అంటే ఆ మంచి మాట భరించలేక తెంగరతనంగా మాట్లాడుతున్నాడు. ఆడు 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఆడు ఇక్కడ మీరు గ్రహించవలసింది ఏమిటి, మరి రాముడు ఒక్క పెళ్ళే కదా, ఆ రాముడిలో ఒక్క పెళ్ళే చేసుకున్నాడే మంచివాడంటే భరించలేకపోతున్నాడు. ఆడు పెళ్ళిళ్ళు కూడా వదిలేదు, ఆడు కుటుంబ సభ్యులు అందరూ అవినీతి పనులు మొత్తమే. ఆ ఎలా వచ్చిందే అంటే రక్తంలో మొత్తం ఆ కూడా ఆడ మనవాళ్ళు అటువంటి వాళ్ళే, ఆడపిల్లలు అటువంటి వాళ్ళే, మగ పిల్లలు అటువంటి వాళ్ళు. ఆ తేడాలు ఒక రోజు ఒకరి మీద ఒకరు దెబ్బలాట్లు. మీరు అర్థం చేసుకోవాలి, ఇవాళ పేపర్లో చూశాను నేను, మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, అంటే రాముడు మంచివాడంతా మాట భరించలేకపోతున్నాడు. ఇక్కడ ఎవరు కరుణానిధి భరించలేక అబద్ధం అంటున్నాడు అన్నమాట. ఎందుకు అబద్ధం అంటున్నాడు నేను ఆలోచించానండి, అంటే మన స్థాయికి మించిన వాడు ఎవడని ఉంటే ఆయన తొందరగా మన మనస్సు అంగీకరించు. ఈ ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పి ఏమని చెప్పాడు, ఇది మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. కొంతమంది పలా ఏదైనా మనిషి గొప్పతనం చెబితే భరించలేరు, భరించలేదో చందరితనం మాటలు మాట్లాడేస్తారు. ఇలా కరుణానిధి మాట అందరూ ఓడిపోయి ఉన్నాడు, అసలు ఆడికి మధ్యలో ఆడుకొట్టుకుంటున్నాడు. అధికారం ఉంటే వాళ్ళకి డబ్బులు తెచ్చిస్తారు, ఓడిపోయినప్పుడు డబ్బులు ఎవరు ఇస్తారు? అధికారం ఉంటే వాళ్ళకి మామూలు వస్తూ ఉంటే ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. ఆడి కూతురు ఈ మధ్యలో 200 కోట్లు బ్యాంక్ ఏది తెలియస్తున్నాడు, జైల్లో పడవలసారి దాన్ని తీసుకెళ్ళి ఢిల్లీ హైకోర్టు జడ్జి అంటున్నాడు. ఈ ట్రేడర్ అంటాడు, ఈ అమ్మాయి మరి ఈ అమ్మాయి కదా, ఈ అమ్మాయి జైల్లో ఎలా ఉండకూడదు, జైల్లో ఉండలేదు కదా, ఈ అమ్మాయిని విడిచిపెట్టి తప్పు చేస్తే చేసి ఉండొచ్చు, విడిచిపెట్టేస్తే మంచిది అంటున్నాడు ఈ ప్లేడర్. ఆ కరుణానిధి కూతురు ప్లేడర్ ఆ జడ్జి అంటున్నాడు విడిచిపెట్టేద్దాం, 200 కోట్లు తెలియసిన మాట నిజం, ఆ డబ్బు ఎక్కడ ఉంది, అమ్మాయి చెబితే విడిచిపెట్టేస్తా అన్నాడు. అమ్మాయి ఎలా చెబుతుంది, ఏ చుట్టాలంటికాడో స్నేహితులు ఇంటికాడో దాచుకుందండి, వాళ్ళ పేరు వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పడేస్తారండి, మొత్తం ఆ లోకానికి అల్లరండి, ఎలా చెబుతుందండి. ఇప్పుడు అమ్మాయి ఉంటే ఈ అమ్మాయి జైల్లో ఉందండి, మేము విడిచిపెట్టేస్తాం అంటే దయవించి విడిచిపెట్టేమని రైట్ విడిచిపెట్టేద్దాం, మీరు 200 కోట్లు తెలియసిన మాట ఆ డబ్బు ఎక్కడ ఉంది, ఎవరి దగ్గర దాచామంటారు, వాడు ఎలా చెబుతుంది, ఎలా చెప్తుంది, ఎవరి దగ్గర దాచారంటే ఎక్కడో దాచుకుంది, ఎక్కడిది ఎక్కడ ఎక్కడ ఎవరి దగ్గర దాచారని జడ్జి అడిగితే ఎలా చెబుతుంది, చెప్పడానికి సాధ్యం కాదు, చెప్పడానికి సాధ్యం కాదు. ఇప్పుడు ఇందుకు ఈ సమస్యలు ఎందుకు చెబుతున్నామంటే, ఒక మంచితనాన్ని కూడా మనం భరించలేని శక్తి ఉన్నప్పుడు, మనకి ఒక మంచితనాన్ని కూడా భరించలేని శక్తి లేనప్పుడు నీకు ఆత్మజ్ఞానం ఏంటి? అందుకే చెప్తున్నా, నువ్వు మంచివాడితో ఉండక్కర్లేదు, ఏదో రాముడి గురించి ఏదో చెప్పుకుంటున్నాం, లేదా ఇంకో పరమాత్మ గురించి చెప్పుకుంటున్నాం, అది వింటేనే నీకు అసూయ వచ్చేస్తా అంటే, అది నీకు వింత అంటే నీకు కక్ష వచ్చేస్తా అంటే, ఇంకా నీ ఎలా బాగుపడతావు, నీకు జ్ఞానం ఎలా కలుగుతుంది, అది అంతకు చెబుతున్నా. అసలు వినలేకపోతున్నాడు రాముడు బుద్ధిమంతుడు అంటే, అంత బుద్ధిమంతుడు ఎక్కడ ఉంటాడు, కల్పించి కల్పించి రాసేశారు అంటున్నాడు కవులు. ఇదే ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పాడు. ఇప్పుడు గాంధీ మన టైంలో వాడు కదా, నెల వరకు మనటి వరకు ఉన్నాడు కదా, గాంధీ నిజం అబద్ధం, గాంధీ నిజం అబద్ధం, నిజం మనటి వరకు ఉన్నాడు కదా, 48 వరకు ఉన్నాడు. ఇది ఆల్బర్ట్ చెప్పాడు. అంటే మనుషులు ఇరికి అయిపోతున్నారు, నేరం అయిపోతున్నారు, ఇంకో 1000 సంవత్సరాల తర్వాత ఇంకో గాంధీ అనేవాడు ఈ భూమి మీద నడిచాడు అంటే ఎవరు నమ్మరని చెప్పాడు, అది అబద్ధం కల్పించి రాసేశారని చెప్తాడు అని ఆల్బర్ట్ అన్నాడు. ఇప్పుడు కరుణానిధి మాటకి అదే వర్తిస్తుంది. మనం మంచిగా లేకపోవచ్చు, ఎదుటి వాడు మంచితనం గురించి చెప్తాంటే మనం అది భరించలేకపోతే ఎలాగా, ఇంకా మనకి జ్ఞానం ఏంటి? అది ఇక్కడ శరణాగతి అంటే ఏదో చెబుతున్నాడంటే, పూర్తిగా భారం ఏంటి తప్ప నాకు స్వరం అంటే భగవంతుడి అన్ని శక్తులు భగవంతుడు ఉన్నాయి, నాకు ఏ శక్తులు లేవు, ఒకవేళ నాకు ఏదైనా శక్తి ఉంటే భగవంతుడు ప్రసాదించిందే, భగవంతుడే సర్వమని నీ అహంకారం ఎందుకు పనికిరాదని నీకు అర్థమైనప్పుడు, నోటితో చెప్పడం కాదు, నీకు అవగాహన అయినప్పుడు, ఈశ్వరుడి మీద నమ్మకం నీకు దృఢపడినప్పుడు, శేఖ వచ్చిన కాక భగవంతుడనే వాడు ఒకడు ఉన్నాడు, ఈశ్వరుడు ఒకడు ఉన్నవాడు, మన కంట్రోల్లో ఒకడు ఉన్నాడు అని నమ్మకం నీకు స్థిరపడితే, అది స్థిరపడాలా, అలా స్థిరపడితే అది శరణాగతి. ఈ శరణాగతిలో కూడా నేను పోతాను, ఏం పోతుంది, నువ్వు ఉన్నావు, నేను లేనంటే ఏం పోతుంది? ఒకటే కదా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను లేనంటే అప్పుడు కూడా నేను లంచాడు తప్పుకుంటున్నాడు కదా. అది శరణాగత. నమ్మాల వారు మొట్టమొదటి వైష్ణవ సాంప్రదాయంలో నమ్మాల వారు ఫస్ట్ చేయండి, మొదటి ఆళ్ళవారు. శివభక్తులు నాయనార్లు అంటారు, విష్ణు భక్తులు ఆళ్ళవార్లు అంటారు. ఆళ్ళవార్లు అంటారు. ఆడు ఆ నమ్మాళ్ళవారు అన్నాడు, అద్వైత అనుభవం నుంచి భక్తి కూడా అద్వైత అనుభవానికి తీసుకెళ్తుంది. ఇంకా ద్వైతం వల్ల భయం వస్తుంది, ద్వైతం వల్ల దుఃఖం వస్తుంది, ద్వైతం వల్ల వేదన వస్తాయి, ద్వైతం వల్ల విరోధాలు వస్తాయి. మీకు ఏదైనా ఏ విషయంలో భయం వేస్తాం అనుకోండి, మీరు ద్వైత బుద్ధి ఉన్నట్టు. భయం వేస్తే నష్టం ఏంటన్నా మీరు అడగవచ్చు. భయం వేస్తే నష్టం ఏంటంటే దుఃఖం వస్తుంది. భయం వేస్తాం అనుకోండి, మాకు నష్టం ఏంటని మీరు అడగవచ్చు. భయం వచ్చిందంటే దాని వెనకాల నీకు దుఃఖం కూడా వచ్చేస్తుంది. మీకు వెనకాల దాని వెనకాల ఈ భయం, ఆ భయం ఎక్కడి నుంచి వస్తుందంటే ద్వైత బుద్ధిలోకి వస్తుంది. నువ్వు వేరు నేను వేరు అనేటువంటి బుద్ధి ఉన్నప్పుడు భయం కూడా వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది? భయం కూడా వస్తుంది. అంచేత రెండు పద్ధతులు ఒకే గమ్యాన్ని చేరుస్తాయి. నీ మెంటల్ మేకప్ చూసుకోనవు. ఇప్పుడు చేపలు పులుసు కొంతమంది తింటారు, ఎగురు కొంతమంది తింటారు ఇష్టంగా, ఏపుడు కొంతమంది తింటారు, రకరకాలుగా తింటారు చేపలు. అలాగే నీ మార్గంలో ఈ మార్గాల్లో నీకు నీ మనసుకు నచ్చిందే, నీకేది సులభంగా ఉందో అది నేర్చుకునే మార్గమే అనుసరించు. ఇప్పుడు నేను చెప్పిన రెండు మార్గాల్లో కూడా నేను నుంచి విడుదల అందుతా, అది మర్చిపోవద్దు. అది నేను నుంచి విడుదల పొందాలనేది విషయం మర్చిపోవద్దు. నేను మందులు వాడుతున్నాను, నాకు రోగం తగ్గకపోతే ఇప్పుడు నష్టం ఏంటని అడుగునోడు ఎవడో ఉండడు. ఆ రోగం తగ్గడానికే మందులు వాడుతున్నాడు. అలాగే ఈ నేనులోంచి విడుదల అవడానికి దేహగతమైన నేను మనోగతమైనలోంచి విడుదల పొందడానికి సాధన యొక్క లక్ష్యం. రెండు పద్ధతులు ఏ పద్ధతిలోకన్నా గమ్యం ఒకటే. ఇప్పుడు అరుణాచలం నుంచి బయటికి వెళ్ళి రోడ్లు తొమ్మిది ఉన్నాయి. ఎవడు ఏ రోడ్డు మీద వచ్చినా అరుణాచలం వస్తాడు. అరుణాచలానికి నవద్వారపురము అని పేరు. నవద్వారపురం అంటే అరుణాచలానికి బయటికి వెళ్ళాలంటే తొమ్మిది రోడ్లు ఉన్నాయి. మళ్ళీ బయట నుంచి అరుణాచలం రావాలంటే తొమ్మిది రోడ్లు. అంటే దాన్ని నవద్వారపురం అంటారు. నువ్వు ఏ రోడ్లోంచి వచ్చినా అరుణాచలం వస్తావు. అలాగే నువ్వు ఇందులో చెప్పిన మార్గాల్లో ఏ మార్గంలో వెళ్ళినా ఈ నేర్లోంచి విడుదల పొందుతావు. అసలు అది మోక్షం అడగాలి, నాకు దేవుడు కనిపించాలని ఎవడు చెబుతున్నాడు? ఇది నేనే. నాకు మోక్షం కావాలని ఎవరు కోరుకుంటున్నారు? నేనే. ఈ నేనే శరణాగతి పొందిన వాళ్ళు ఈ నేను మంచి బయటకు వచ్చేస్తాడు. అది ఇంకా కోరుకునేది ఏముంది అడికి? వాడు కోరుకునేది ఏముంది? నేను మంచి బయటకు వచ్చేవాడు. మోక్షం అంటే విడుదలన. మోక్షం అనే శబ్దానికి అర్థం ఏంటంటే విడుదలన. దేంట్లోంచి విడుదల? ఇప్పుడు నువ్వు చెప్పే నేనులోంచి విడుదల, మనం నేనంటాను చూడ నేనులోంచి విడుదలే మోక్షం. అదే మోక్షం. విడుదల అసలు మోక్షం అనే శబ్దానికి అర్థం విడుదల అని అర్థం. పరిపూర్ణమైన శరణాగతి అంచేది. నువ్వు పరిపూర్ణమైన శరణాగతి చేసినా, మినహాయింపులు లేని శరణాగతి చేసినా ఆత్మజ్ఞానం అన్నారు. రెండు ఒకటే. రెండు వాటికి భేదం ఏమి లేదు. నువ్వు ఒకవేళ నాకు మీరు చెప్పిన రెండు విషయాలు చూస్తే నాకు శరణాగతి మార్గం ఇష్టంగా ఉందని మీరు అంటున్నాడు భక్తుడు. నువ్వు ఏ మార్గంలో నువ్వు నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేసినా త్రికరణ శుద్ధి ఉండాలి. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. డెడికేషన్ ఉండాలి. ఏంటది? డెడికేషన్ ఉండాలి. దాని మీద నీకు శ్రద్ధ ఉండాలి. దాని మీద నీకు శ్రద్ధ ఉండాలి. ఆ మార్గం మీద నీకు నమ్మకం ఉండాలి. ఆ మార్గం మీద నీకు నమ్మకం ఉండాలి. అందుకని రోజుకో మార్గం మార్చుకోకు. ఎక్కడో గడ్డపారా, అక్కడో గడ్డపారా, అక్కడో గడ్డపారా వస్తే నీళ్ళు ఎలా పడతాయి? ఒకరి చోట చదువుతా అంటే నీళ్లు పడతాయి. ఏదో మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తే నీ హృదయంలో నువ్వు ప్రవేశించగలవు. ఎక్కడైతే నారాయణుడు అంతర్యామగా ఉన్నాడో అక్కడికి నువ్వు ప్రవేశించగలవు. అంచేది నువ్వు చేసేది నువ్వు ఎక్కడికి ఏ ఈశ్వరుడు నువ్వు ఐక్యం అవ్వాలనుకుంటున్నావో ఆ చేసే చక్రణ శుద్ధిగా చేయాలి. కపటంగా చేయటానికి ఏం లేదు. డెడికేటెడ్గా చేయాలి, అంకితమై చేయాలి. అంచేత ఏది జరిగినా భగవంతుని సంకల్పమే, ఏది జరిగినా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుందని నువ్వు నీకు నోటుకు నిలిపాలి విశ్వాసం కలిగితే అప్పుడు శరణాగతి నీ శరణాగతి పూర్తయినట్టు. ఏది జరిగినా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది, నీ సంకల్పం ప్రకారం ఇదంతా నడుస్తుంది అని. అంటే ప్రపంచానికి యజమాని ఈశ్వరుడు, ప్రపంచానికి అంతర్యామిగా ఉన్నాడు కూడా ఈశ్వరుడు. మనకు అంత ప్రపంచానికి యజమాని ఎవడో ఈశ్వరుడే, మనకు అంతర్యామిగా ఉన్నాడు ఎవడో వాడు ఈశ్వరుడు. ప్రపంచానికే కాదు, ప్రపంచానికి ఎవడైతే యజమానిగా ఉన్నాడో మన అంతర్యామిగా ఉన్నవాడు కూడా వాడే. వాడే దేహాన్ని బట్టి, దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి దేహాన్ని ఆడిస్తూ ఉంటాడు. కొంతమంది అంటారు రాముడు దేవుడని పూజిస్తున్నారండి, ఆడికి మాయ లేడు, అసలు లేడుల్లో బంగారపు లేడు ఉంటుందని కూడా తెలియదు ఆడికి అన్నాడు. అయితే లేడుల్లో ఎక్కడే బంగారపు లేడు ఉండదు కదండి, అది బంగారపు లేడు అని కదా పరిగెత్తాడు వెనకాల. అక్కడ గ్రహించవలసి అంటున్నాడు, ఏడనకాల ఈడు పరిగెట్టకపోతే రామాయణం ఆగిపోతుంది. అడు సీతమ్మను తీసుకెళ్ళడానికి రావణాసురుడికి అవకాశం లేదు. ఆ రావణాసురుడిని సంహారం చేయటానికి వాడు భూమి మీదకి, అడు భూమి మీదకి వచ్చాడు. రాక్షస సంహారం కోసమే భూమి మీదకి వచ్చాడు. ఆ రాక్షస సంహారం ఆడి శరీరం వచ్చిన పని ఆడి శరీరం ఎందుకు వచ్చిందో, ఆ శరీరానికి అనుగుణంగా సంఘటనలు జరుగుతున్నాయి. ఇక మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, రాముడు ఏదో దేవుడు అంటున్నారు, ఏదో అంటున్నారు బంగారపు లేడు ఉందా, బంగారపు లేడు అసలు ఉండదు, ఆ మాత్రం అమాయకత్వంగా పరిగెత్తాడే అనుకుంటాం. మనం కూడా నీకు సంఘటనలో పొరపాటుగా వ్యవహరించాలని అనిపిస్తుంది. మనం పైకి అనపైన మన అంతఃకరణం చెబుతూ ఉంటుంది, మనం తొందరపాటు పడ్డాం, మన కాన్షియస్నెస్ చెప్పినట్టు మనం వినలేదు, ఈ చెప్పిన మాటలు ఎందుకు పాడైపోతాం అని. సరే ఈ చెడ్డ స్నేహాలు మొట్టమొదటి తీయగా ఉంటాయి, పరిణామంలో విషం అది. కొంతకాలం మీరు ఎక్కడి నుంచి చెడ్డ స్నేహాలు కానీ మొట్టమొదటి చాలా బాగుంటాయి, అది పరిణామంలో చివరికి విషం అయిపోతుంది, మీ చావుకు కూడా దారి చేయొచ్చు. అది మంచి స్నేహాలు ఎలా కాదు, మొట్టమొదటిలో పెద్ద తీయగా ఉండవు. మంచి స్నేహితులు ఎలా ఉంటారో, మీకు ఏదైనా మంచి చేస్తే మంచి చేస్తారు కానీ అల్లరి చిల్లరగా ఉండరు వాళ్ళు. వాళ్ళు ఆ మంచి స్నేహం మొట్టమొదటిలో మీకు అది నచ్చకపోయినా చివరిలో పరిణామంలో మిమ్మల్ని వాళ్ళు మోక్షం వరకు తీసుకెళ్తారు. చెడ్డ స్నేహాలు మొట్టమొదటి చాలా తీయగా ఉంటాయి. అది బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఎండ్స్ ఇన్ ట్రబుల్ అని. నువ్వు చెడ్డ స్నేహాలు ఎక్కడ చేసినా చివరికి తీసుకెళ్ళి నీ దుఃఖంలో విషాదంలో కష్టాల్లో పాటు తీసుకెళ్ళపడారు. చాలామంది చెడ్డ స్నేహాలు చేసి పాడైపోయారు. ఇప్పుడు ఎవరెవరు మన ఆయన పేరు చెబుతూ ఉంటాం కదా, మనం పణుకు దగ్గర ఊరు, రాజుగారి ఊరు, ఆ రాజుగారి ఊరు చెప్తా ఉంటారు కదా, గోటేరు గోటేరు, ఆ గోటేరు రాఘవరాజు గారి గురించి ఆంటి 13 ఏళ్ళు ఎకరం అంత పన్ను రెవెన్యూ పన్ను కట్టిన వాడు ఈ కాంపౌండర్ స్టేట్లో ఎక్కడ ఆయన పిల్లలు లేరు ఏమన్నా పెంచుకున్నారు, ఆడికి పిల్లలు లేరు ఏమన్నా పెంచుకున్నారు, ఈ దత్తులు అందరూ కలిసి 13 ఏళ్ళు ఎకరం ఆర్పించారు. కారణం ఏంటంటే ఈ స్నేహాల కారణం, అక్కడ పెట్టుబడి పెట్టండి ఇక్కడ పెట్టుబడి పెట్టండి, అక్కడ పెట్టుబడి పెట్టండి ఇక్కడ పెట్టుబడి పెట్టండి అంటారు. పైగా లాభాలు వచ్చేస్తాయని చెబుతారు, పైగా లాభాలు వచ్చేస్తాయని చెబుతారు. అది మనం అసలు లాభం వస్తున్నారా అది మనిషి ఎటు ఉంటాడో చూసుకోకుండా మనం పెట్టుబడితే మొత్తం అంతా పోతుంది. ఆ డిస్క్రిమినేషన్ ఆ సరిగ్గా లేదు, చాలా ప్రమాదం. ఈ ఊళ్ళో చిన్న సబ్బురాగారు అని ఒక రెండు ఒక మాట ఆయన చెప్పారు, నాకు గుర్తొస్తూ ఉంటుంది. ఆయనకి 70 ఎకరం పొలం ఉండేది. ఆరు రోజుల్లో పొలం ఎక్కువ ఉన్నాడు జమీందారు అనుకున్నారు. ఇప్పుడు పొలాలు ఉన్న వాళ్ళని ఎవడో పట్టించుకుంటారు. అప్పుడు పొలాలు ఎక్కువ ఉంటే ఆడ ఆ ఊరికి పెద్ద అనుకున్నారు, అంటే ఎక్కువ ఆస్తి పొలడని అలా అనుకున్నారు. పూలపు రోజులు ఇప్పుడు ఎంత 100 ఎకరం ఉన్నాయో ఎవడో పట్టించుకుంటారు. పొలం మీద ఏం వస్తుందిలేండి అంటున్నారు. అంటే మనం కూడా ఇంకో 10 ఏళ్ళకి పొలాల మీద బతకడం కష్టం. అందుకే ఇప్పుడు చదువులు అని ఎందుకు మాట్లాడుతున్నారంటే, 10 ఎకరాలు ఇంకో 10 ఎకరాలు కొనుక్కుందా ఎదురు చూడాలి డబ్బు నుంచేదంటే, ఎప్పుడో మనం చచ్చిపోయే కాదు బతికుండగానే చూస్తాం. కేవలం పొలం మీద బతికే రోజులు తగ్గిపోతున్నాయి మన దేశంలో కూడా. కేవలం వ్యవసాయం మీద బతుకుతాం ఆధారపడి అంటే వ్యవసాయం మీద బతికే రోజులు ఇంకా 10 ఏళ్ళ తర్వాత కనిపించవు. ఆ చిన్నసుబ్రయ్యకి ఆ 70 ఆయనకి 100ల మీద ఏం లేదు, ఉన్నది 70 ఎకరం. అంటే ఊళ్ళో ధనవంతులు అనుకున్నారు. ఈ జిన్నుల్లో ఒక పెద్ద మనిషి వచ్చి ఆయన దగ్గర అన్నాడంటే, ఏమంటే మేము ధాన్య వ్యాపారం చేస్తున్నాం, మీరు మీ అబ్బాయిల దగ్గర ఖాళీగా తిరుగుతున్నారు, మీ అబ్బాయిల దగ్గర ఖాళీగా తిరుగుతున్నా మీరు అలా, మేము మీకు ఎంతో వాటేస్తాం, మీకు ఎంతో వాటేస్తాం, 15 పైసలు ఏదో వాటాలు ఉంటాయి కదా, 20 పైసలు ఏదో వాటేస్తాం అంచేది. మీ అబ్బాయిలో కనీసం ఒకడు వ్యవసాయం చేసినా ఒకరిని మా మిల్లులోకి పంపిస్తే మేము వాడు బాగు చేస్తాం, ఒకవేళ రాడనుకుంటే మీ ఇంటికి తెచ్చి మీ వాటర్ లాభం ఇచ్చేస్తాం అని చెప్పారంటే ఈ ఊళ్ళో ఒకరు. అప్పుడు నేను నాకు గ్రహించాడు, నా 70 ఎకరాలు ఇటు తినేస్తాడు, తినకపోతే అప్పుడు వెంటనే చెప్పారు, నా 70 ఎకరాలు తినేయడానికి మాట్లాడుతున్నాడు. మేము మట్టిలో పుట్టాం, మట్టిలో పెరుగుతున్నాం, మట్టిలో చచ్చిపోతాం, మాకు వ్యాపారాలు ఏంటంటే తెలియదు, లాభం రావడం నష్టం రావండి, మట్టిలో పుట్టాం, మట్టిలో పెరిగాం, మట్టిలో చచ్చిపోతాం, ఒకవేళ వ్యాపారాలు లాభాలు వచ్చినది మాకు వద్దు, ఇలా వ్యవసాయం చేసుకుంటూ బతకనే బాబు అని మర్యాదగా పంపించానని చెప్పారు. ఆ వ్యాపారంలో పావులా వాటి బాధ మా 70 ఎకరాలు వెళ్ళిపోనని చెప్పారు. తర్వాత మనం ఏ కంపెనీలో కూడా సీటింగ్ పార్ట్నర్ అక్కడ ఉండకూడదు. అంటే అక్కడెక్కడో డబ్బు చేసి ఎవరో వర్తకాలు చేస్తున్నారని మనం డబ్బు పెట్టేసి ఇంటికాడ కూర్చుంటే మన డబ్బు అంత పోదు, నష్టాలు చూపిస్తాడు. ఇందులో రకరకాల వాళ్ళు యమధర్మరాజుని కూడా పల్టీ కొట్టింగ్ చేస్తారు. వాడు ఏం చేయాలండి, రకరకాల అంటే కొంతమంది అకౌంట్లో ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం మీకు ఇంత లాభం వచ్చిందని చెప్పేస్తారు. వాడు అకౌంట్ని బట్టి అకౌంట్ రాసుకోవచ్చు, ఇదో ఈ సంవత్సరం మీకు ఇంత లాభం వచ్చింది మా కొట్టులో ఉంచేస్తా ఉంటారు. ఇది నమ్ముతాడు కదా, 2-3 ఏళ్ళు ఉన్నాక నాకు డబ్బు అవసరమే, 2-3 ఏళ్ళు లాభం అంటే నా డబ్బు ఇచ్చేయనంటే నిజంగా అక్కడ డబ్బు ఉండదు కదా, కాగితాల మీద ఉంటుంది. ఇది 3 ఏళ్ళు ఆగిన తర్వాత కానీ నాకు 3 సంవత్సరాల నుంచి ఇంత లాభం మీరు చెబుతున్నారు కదా, నాకు ఇప్పుడు ఏదో 2 ఎకరాలు పొలం కొనుక్కుంటాను, నా డబ్బు నాకు ఇచ్చేయండి అని వెళ్ళి అడుగుతాడు అనుకు. అది పేపర్లో లాభం ఉంటుంది కానీ నిజంగా అక్కడ డబ్బు ఉండదు. ఇలా రకరకాలు అలా యమధర్మరాజుని కూడా పడగొట్టేస్తారు. అంచేది ఇప్పుడు ఎందుకంటే తెలుగు ఇప్పుడు వ్యవసాయదారులను బతకడం కష్టం, భవిష్యత్తులో చెబుతున్నాం తెలుగులేని వాళ్ళు కూడా బతకడం కష్టం. ఎవడైతే చెప్తుంది నమ్ముతాం అనుకోండి, మనం తెలుగులేని వాళ్ళు కూడా తెలివితేటలు లేవనుకోండి ఆడు కూడా బతకడం కష్టం. ఇప్పుడు పూర్వం తెలివితేటలు లేకపోయినా కుటుంబంలో కొంతమంది వాళ్ళ పనులు వెళ్ళి చేసి పెట్టారు, ఇప్పుడు ఆ రోజులు వెళ్ళిపోయారు. తెలుగులో కేవలం ఆస్తి మీద ఆధారపడినాడు బతకడం కష్టం, ఆడికి తెలుగు లేదనుకోండి ఆస్తి అన్న సుఖంగా బతకలేడు. ఒక రాబోయే రోజులు అది ఒక 10 ఏళ్ళలో మనం ఈ పరిణామం చూస్తాం. అంటే తెలివి లేని వాడిని ఇంకా బతికే అవకాశం కష్టం. కేవలం వ్యవసాయం మీద ఆధారపడి బతకడం కూడా చాలా కష్టం. సరే ఇవన్నీ ఉడికే లోకానుభవం కోసం మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. అంటే శరణాగతిలో ఉన్నది కూడా అద్వైతమే. అంటే నువ్వు ఉన్నావు నేను లేనంటే అది అద్వైతమే కదా, అద్వైతం. అది నమ్మాల వారు చెప్పాడు. నమ్మాల వారు అంటే వైష్ణవ భక్తులు అని చెప్పాడు. అది ఓ పెరుమాళ్ళు, పెరుమాళ్ళు అంటే పెద్దవారని అర్థం. ఓ పెరుమాళ్ళు ఎంతవరకు నేను వేరు నేను వేరని నేను నిన్ను ప్రార్థిస్తూ వచ్చాను, నిన్ను తెలుసుకున్నాక నాకు ఒక విషయం తెలిసింది, నిన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి తెలుసుకున్నాను, నిన్ను తెలుసుకున్నాక నాకు ఒక విషయం తెలిసింది, నువ్వు ఉన్నావు నేను లేనడ, నువ్వున్నావు నేను లేనని. అది అద్వైతం. చివరికి శరణాగతి ఎక్కడ తీసుకెళ్ళింది వాడిని? అద్వైతంలోకి తీసుకెళ్ళింది. అది కూడా ఆత్మజ్ఞానంతో సమానం. అది కూడా ఆత్మజ్ఞానంతో సమానం. శరణాగతి పైకి మీరు వినేటప్పుడు తేలిక అనిపిస్తుంది, కానీ మీరు అనుకున్నది తేలిక కాదు. వినేటప్పుడు తేలిక అనిపిస్తుంది, కానీ మీరు అనుకున్నది తేలిక కాదు. శరణాగతి చేసిన వాడికి ఇష్టం అయిష్టం ఉండకూడదు, రాగం ద్వేషం ఉండకూడదు. ఎవడైతే శరణాగతి చేశాడో వాడికి ఇష్టాలు అయిష్టాలు ఉండకూడదు. ఇష్టాలు అయిష్టాలు వాడు శరణాగతి చేయలేడు, శరణాగతి చేయలేడు. అంటే ఇందులో రహస్యం ఏంటంటే, శరణాగతి చేసిన వాడికి నెమ్మదిగా రాగద్వేషాలు రండిపోతాయి. రాగద్వేషాలు రండిపోతాయి. శరణాగతి చేసిన వాడికి ఇష్టం పోతుంది, అయిష్టం పోతుంది వాడికి, శరణాగతి చేసిన వాడికి. అంటే నీకేదో సంకల్పం ఉంది కదా, ఇప్పుడు ప్రతి మనిషికి ఏదో సంకల్పం ఉంది కదా, ఆ సంకల్పంలో నీ సంకల్పం తీసేసి భగవంతుని సంకల్పం అక్కడ పెట్టాలి, భగవంతుని సంకల్పం సంకల్పంలో పెట్టాలి. అంటే ఈ రెండు కూడా ఒకే చోటకు తీసుకెళ్తే భేదం ఏమి లేదు. ఎవరికి ఏది నచ్చితే, ఎవరికి ఏ మార్గం నచ్చితే ఆ మార్గంలో చేరుకోవచ్చు. ఇప్పుడు సెలఫ్లెస్ వర్క్ ఉంది. సెలఫ్లెస్ వర్క్ కూడా మీరంత తేలిక కాదు, స్వార్థం లేకుండా పనిచేయడం. అది నిష్కామ యోగం దేశంలో చెప్పారు కదా. అంటే నువ్వు కర్మ చేస్తూ ఈ నేను విడుదల పొందాలి, ఈ నేనులో విడుదల పొందాలి. నువ్వు చేసే కర్మ, నువ్వు చేసే పని ఎలా ఉండాలి, నువ్వు చేసే పని ఎలా ఉండాలంటే ఈ నేనులో నుంచి విడుదల పొందడానికి సహకరించాలి. అది కర్మయోగం. అది ఏంటది? కర్మని యోగంగా చేయాలి. కర్మని నేర్పుగా చేస్తే అప్పుడు కూడా ఈ నేనులోంచి నువ్వు విడుదల పొందుతావు. ఇప్పుడు కొంతమంది ఏదో కర్మ చేసి ఆళ్ళకు ఉపకారం చేశామండి, ఏడుకు ఉపకారం చేశాం ఏదో అనుకుంటా ఉంటారు కదా ఇలాగా. అంటే వాళ్ళకంటే నువ్వు భిన్నం అనుకుంటున్నావు, నువ్వు అన్నం తింటున్నావు, నువ్వు అన్నం తింటున్నావు ఎవరికి ఉపకారం చేసావు అనుకుంటున్నావా? అనుకోవటలేదు. ఇంకో ఎవరికి అన్నం పెడితే వాళ్ళకి ఉపకారం చేసావు అనుకుంటున్నావు. నీ దుష్టబుద్ధి అంతా అక్కడ ఉంది. ఆ దేహం కూడా నాదని అనుకుంటూ ఇంకోళ్ళకి అన్నం పెట్టామని నీకు అనిపించదు. అసలు మనిషి యొక్క స్వార్థ బుద్ధి, దుష్టబుద్ధి ఎక్కడ ఉంది? ఇప్పుడు నువ్వు అన్నం తింటున్నావు, నేను ఎవరికో సహాయం చేశాను అనుకో, నీ పక్క వాళ్ళకి అన్నం పెడతావు, వాళ్ళకి సహాయం చేశాను అనుకుంటున్నావు. అంటే ఆ దేహం వేరు, నీ దేహం వేరు అనుకుంటున్నావు. అది ఏమొచ్చింది? దైత్య బుద్ధి వచ్చింది. ఆ దేహాన్ని కూడా నీ దేహంగా నువ్వు చూసుకోలేకపోతున్నావు. ఆ రకంగా నీ కర్మయోగం కాదు. అది కర్మయోగం కాదు. అదేంటది? ఇప్పుడు ఎవరికో 10 రూపాయలు ఇస్తావు. కర్మయోగం ఎలా ఉంటారంటే, ఇప్పుడు నీ జేబులో ఉంది, లాక్కో జేబు ఉంది, ఇక్కడ చొక్కాకో జేబు ఉంది, లాక్ జేబులో ఉంది 10 రూపాయలు తీసుకుని చొక్కా జేబులో పెడతాననుకో, అది ఎవరికైనా ఇచ్చారనుకుంటున్నావా? నువ్వు అనుకుంటున్నావు ఈ జేబు నీదే, ఆ జేబు నీదే. ఆ రకంగా నువ్వు కర్మ చేస్తే ఈ మిద్యాన్నం నుంచి బయటకు వచ్చేస్తావు. అంతేకాని ఇంకో దేహానికి అన్నం పెట్టినప్పుడు అది వాళ్ళకి ఆ దేహాన్ని అన్నం పెట్టాను అన్నం అనుకున్నప్పుడు నీ దేహానికి పెట్టినప్పుడు ఎందుకు అనుకోవటం నువ్వు అంటే ఆ దేహం వేరు నేను నా దేహం వేరే భేద బుద్ధి ఉంది కదా ఆ భేదబుద్ధి నశించకపోతే అది కర్మయోగం కాదు ఆ భేదబుద్ధి నశించాలి అది కర్మయోగం ఆ కర్మయోగం కర్మను యోగంగా చేయటం చాలా కష్టం అది ఒక స్కిల్ ఉండాలి ఏంటది అది ఒక నేర్పు ఉండాలి అది కర్మను యోగంగా చేయటం అంటే ఫలకాంక్ష ఉండకూడదు అక్కడ కీర్తికాంక్ష ఉండకూడదు చాలామంది మనుషులు పాడైపోవడానికి కారణం ఏంటంటే స్వార్థం చాలామంది మనుషులు పాడైపోవడానికి కారణం ఏంటంటే ఆ స్వార్థం ఉన్నప్పుడు వాడు అందులోంచి దేహభావంలోంచి విడుదల పొందలేడు దేహభావంలోంచి వాడు విడుదల పొందలేడు వాడు స్వామి వివేకానంద చాలా అడ్రస్గా ఈ మాట చెప్పాడు ప్రపంచంలో స్వార్థం తప్పించి ఇంకో పాపం ఉందని అనుకోవటలేదు అన్నాడు మన దేశంలోనే కాదు ప్రపంచంలో స్వార్థం తప్పించి ఇంకో పాపం ఉందని అనుకోవటలేదు పాపం అంటుంటే స్వార్థమే అది దానికి అది కాకుండా ఇంకో పాపం ఉందని నాకు నమ్మకం లేదు స్వార్థమే పాపం స్వార్థానికి మించిన పాపం లేదు ఇప్పుడు ఈ భక్తులందరూ దేవాలయాలకి వెళ్ళి నాకు అది కావాలి ఇది కావాలని అడగటం కదా ఈ భక్తులందరూ దేవాలయాలకి వెళ్ళి బిజినెస్ కదా దేవాలయాలు కూడా బిజినెస్ ఈ మధ్య తిరుపతి ఎవరో కంట్రాక్ట్ చేస్తే కంట్రాక్ట్ వచ్చిందన్నాను నేను లాభం వచ్చిందని అడిగాను ఆడెక్కడ లాభం రానిస్తాడండి మన డబ్బు ఆడికి నేస్తున్నాడు కానీ ఆ డబ్బు మనకు రానివ్వదు అనిపిస్తుంది సార్ మన డబ్బు వాడు లాగేస్తున్నాడు మన ఎంటుకులు నెత్తి మీద ఎంటుకులు కూడా లాగేస్తున్నాడు అండి డబ్బు లాగేస్తున్నాడు చేతిలో డబ్బు లాగేస్తున్నాడు నెత్తి మీద జుట్టు లాగేస్తున్నాడు అండి ఆడి తిరుపతిలో నేను కంట్రాక్ట్ చేస్తే నాకేం ఎగరనిస్తాడంటున్నాడు అంటున్నాడు ఏదో దానికి సరిపెట్టేసి ఇంటికి వచ్చి పడ్డా బయటపడ్డానన్న బాబు అంటున్నాడు ఆడు మన ఆ డబ్బు ఇవ్వడం మన డబ్బు లాగేస్తాడు డబ్బు లాగేసేమని ఎత్తి మీద జుట్టు కూడా లాగేస్తున్నాడు కదా మన జుట్టు ఇచ్చేసి వచ్చేస్తున్నారు కదండి అక్కడ ఆడెక్కడ రాను నాకు మీరు మిగిలిందా అన్నారు మిగిలిన సత్యమంటాను దాన్ని సరిపెట్టుకోవడానికి వచ్చి వెంకటేశ్వర స్వామికి నమస్కారం అప్పులు లేకుండా బయటపడేశాను ఇంటికి వచ్చాడు మళ్ళీ తిరుపతిలో నా కొత్త అప్పులు చేయకుండా బయటకు రానిచ్చావు పాపం ఆఫీసర్ లేదో మీకు నష్టం రాకుండా చూస్తానని దానికి సరిపెట్టేసి లాభం ఏం లేదంట టికెట్లు కూడా ఖర్చు మన టికెట్లు కూడా డబ్బులు మనమే చేపట్టి అక్కడి నుంచి రావటానికి ఆడు మన తిన్నస్తాడు ఏంటంటున్నాడు మనడాడు తినేసి ఆ బాడు మన డబ్బాడు తినేయడానికి రెడీగా ఉన్నప్పుడు ఆ డబ్బు మళ్ళీ అక్కడ తినేస్తాడండి ఒకవేళ దేవుడు ఎంత పడ్డాడు దేవుడు ఏమో అంటున్నాడు నన్ను జుట్టు లాగేస్తాడు కదండి ఒకవేళ నువ్వు బెదవాడు అనుకోండి ఆడి పేరు చెప్పుకుని బెదవాడు అంటే బెదవాడు ఏమైనా పని చేసుకుంటే తింటే తిన్నేస్తాడేమో రండి అంటున్నాడు ఆడి దగ్గర చిన్నవాడు ఆడి తిరుపతిలో ఉంటాడు ఆడి పేరు చెప్పి నీకు బెదవాళ్ళు ఏదైనా వెంకటేశ్వరం తలపెట్టుకుని మీరు బెదవాళ్ళు ఏదైనా కంట్రాక్ట్ చేసుకుంటే మిమ్మల్ని 10 రూపాయలు తింటే తిన్నేస్తాడేమో రండి ఆడి దగ్గర మట్టుకు ఏమన్నా తిన్నవాడు మంచి మాట అంటున్నారు లాభం మన జుట్టు లాగేసాడు నాకు మిగిలిస్తాడు నష్టం లేక పంపాడు నష్టం లేకుండా పంపాడు అందుకు సంచయం చేస్తున్నాను ఇక్కడ ఎవరికి ఏది చెలికి అనిపిస్తే ఆ మార్గం ఒక కర్మ మార్గం ఇప్పుడు గాంధీ గారి కర్మ మార్గం అంటే బాగా ఇష్టం అది మెంటల్ ఎక్విప్మెంట్ పట్టింది కర్మ మార్గం కూడా మీరు అనుకున్నంత తేలిక కాదు కర్మ మార్గం కూడా మీరు అనుకున్నంత తేలిక కాదు మిమ్మల్ని ఎలా ప్రేమించుకుంటున్నారో అలా ఇతరులను ప్రేమించగలిగిన వాడే కర్మయోగం అవుతాడు. కానీ మిగతా వాళ్ళు అవరు. మిమ్మల్ని మీరు ఎలా ప్రేమించుకుంటున్నారో అంత ప్రేమ మీకు ఇతరుల మీద ఉన్నప్పుడు కూడా వాడు కర్మయోగం అవ్వగలడ కానీ మిగతా వాళ్ళు అవ్వలేదు. కానీ కర్మయోగంలో గొప్ప ఉంది. మిగతా యోగాల్లో లేని ప్రత్యేకత ఒకటి ఉంది. నువ్వు ఏదైనా పని పుస్తకం చదివితే ఏం తెలిస్తే, ఒక పుస్తకంలో వంట ఎలా చేయాలి ఉందనుకో, బీరకాయ కూర ఎలా ఉండాలనే పుస్తకంలో ఉంది. అది వండాలి కదా నువ్వు, అది వండాలి కదా. అది పుస్తకంలో రాసినట్టు ఉంది, అది రుచి చూపించాలి కదా నువ్వు అప్పుడు కదా. ఈ కర్మయోగంలో గొప్పతనం ఏంటంటే, నువ్వు నేర్చుకుంది కరెక్ట్ అవునా కదా, నీ కర్మయోగంలో తెలుస్తుంది. అది గొప్పతనం కర్మయోగం. మిగతా ఎవరికి శక్తి లేదు. ఇప్పుడు కూర్చుని నాకు జ్ఞానం ఉందని జ్ఞానం ఉందనుకోవద్దు. అది కర్మలో తెలుస్తుంది. నువ్వు చేసే కర్మలో నీ మైనస్ చేయండి, మైనస్ పాయింట్స్, ప్లస్ పాయింట్స్ తెలుస్తుంది. నువ్వు చేసే పనిలో పని చేయబోతుంది. నీ పని చేయకపోతే పని చేయటం మొదలుపెట్టాక తెలుస్తుంది నీకు ఆత్మజ్ఞానం లేదని. ఆ పని అంతకుముందు ఇంటికాడ కూర్చుని నాకు జ్ఞానం వచ్చేసింది, జ్ఞానం వచ్చేసింది. యాక్షన్లో తెలుస్తుంది. ఏంటది యాక్షన్? ఆ పనులు యాక్షన్ చేసేటప్పుడు తెలుస్తుంది. కానీ నీకు అది పుస్తకాలు చదవటం రాదు. కర్మయోగం వల్ల కూడా అనేక మంది వాడు ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు ఉన్నారు. ఆత్మజ్ఞానం అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ ప్రపంచం అంటే ఈశ్వరుని శరీరం అనుకుంటారు. ఏమనుకుంటారు? ఈశ్వరుని అన్ని దేహాల్లో ఈ నా దేహం అనుకుంటే ఎలా ఉంటుందో, మొత్తం సృష్టి అంతా ఎవరి దేహం అనుకుంటాడో కర్మయోగి ఈశ్వరుని శరీరం అనుకుంటాడు. నీకు శరీరం ఉంది కదా, నీకు శరీరం. అలాగే ఈ ప్రపంచం అంతా ఎవరి శరీరం? ఈశ్వరుని శరీరం అనే భావంతో పనిచేస్తాడు. అలా పనిచేసినప్పుడు ఈ నేను పోతున్న వాడు అంటే, ఈ ప్రపంచం అంట ఈశ్వరుని శరీరమే. ఈశ్వరుని శరీరం ఉడికి ఈశ్వరుని శరీరమే మనకు ఉడికి లోకంగా కనిపిస్తుంది. ఈశ్వరుడు లోకానికంతా బాడీ ఆయనే కదా, అంతర్యామి కూడా. లోకానికి ఆయన శరీరం, ఆయన అంతర్యామి కూడా అనే భావంతో మీరు పనిచేస్తే సక్సెస్ అవ్వగలరు. ఎవరు? మదర్ టెరీసా అలా వాళ్ళు పనిచేశారు. మదర్ టెరీసా వాళ్ళు అలా పనిచేశారు. వాళ్ళు వర్క్ చేశారు, నెత్తి మీద ఏం పోయలేదు. ఇంట్లో వాళ్ళు ఇవి ఇంట్లో వాళ్ళు గుర్తింపు కోరుకుంటున్నారు కదా. ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు గుర్తింపు కోరుకుంటున్నారు. గాలి సేవ ఏంటి, ఇది పోలేరం సేవ ఇది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా, ఇంట్లో వాళ్ళు కూడా బోళ్ళని చాకరీ చేస్తున్నామని ఇంట్లో గుర్తింపు లేవంటున్నారు. చాకరీ చేస్తున్నామంటే గౌరవం లేదు, గుర్తింపు లేదు అని అనుకుంటా ఉంటారు కదా. అది వాళ్ళకి ఆ గుర్తింపుల వల్ల వీళ్ళకి నష్టం అమ్మా. వాళ్ళు గుర్తించలేదు, మన గుర్తించలేదు అంటే అది మనకు నష్టం. అది గుర్తించకపోవటం మంచిది. గాడ్ సీస్ ద ట్రూత్ బట్ వేస్. భగవంతుడు సత్యాన్ని చూస్తూ ఉంటాడు. నీకు ఎంత సహనం ఉందో చూస్తూ ఉంటాడు. నీకు మోక్షం ఇచ్చేవాడు నీ ఇంట్లో వాళ్ళు కదా దేవుడు. భగవంతుడు నీకు మోక్షం ఇచ్చేవాడు. కానీ నీ సత్యాన్ని, నువ్వు చేసే వర్క్ చూస్తూ ఉంటాడు. దానికి అంతర్యామిగా అంతర్యాముగా వర్క్, ఆ వర్క్ నువ్వు ఏ ఉద్దేశంతో చేస్తున్నావు? అందులో నీకు స్వార్థ చింతలు ఏమైనా ఉందా? దానికి ఈశ్వరుని అర్చనగానే చేస్తున్నావా? అన్ని లోపల ఉన్న అంతర్యామి పరిశీలిస్తాడు. పరిశీలించి కర్మయోగంలో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే, మనం చదివిన దానికి పని యాక్షన్లో పెట్టిన దానికి తేడా ఎక్కడ ఉందని తెలుస్తూ ఉంటుంది. నీకు ఫాలో అవుతున్నారు కదా. మనం చదివి మనం అర్థం చేసుకున్న దానికి యాక్షన్లో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మన భేదం ఏంటో మీకు తెలుస్తూ ఉంటుంది. కర్మయోగంలో ఆ గొప్పతనం, ఆ గొప్పతనం మిగతా యోగాల్లో తక్కువది. నువ్వు పని చేసేటప్పుడు నీ బలహీనతలు ఏంటో తెలుస్తూ ఉంటాయి, పని లేనప్పుడు నీకు తెలియదు. అంటే పనిలోనే, అంటే కొంతమంది పని ద్వారానే తెరిస్తారు. ఎలా తెరిస్తారు? పని చేస్తూనే తెరిస్తారు. అంచేది నువ్వు ఏం అన్ని మార్గాలు మంచిది, కర్మ మార్గంలో నచ్చే కర్మ మార్గంలో నీ ప్రవృత్తి ఎలా ఉంటే అనేది కూడా నువ్వు ప్రయత్నం చేయొచ్చు. అంచేది కర్మ మార్గంలో అయినా, భక్తి మార్గంలో అయినా, జ్ఞాన మార్గంలో అయినా, మనస్సుని దాని మూలంలోకి దాని మూలంలోకి తీసుకెళ్లి అక్కడ అణిచేయాలి. దాన్ని మనస్సు మనస్సునందు ఏ మార్గంలో ప్రయాణం చేయి మనస్సు విజృంభం లేకుండా చూసుకోవాలి. మనస్సు యొక్క ప్రకోపం లేకుండా చూసుకోవాలి. దాని మూలంలో అంటే మనస్సుకి తన మూలం అది ఏ మూలంలో తెస్తుందో ఆ మనస్సు ఆ మూలంలో తీసుకెళ్ళి ఒక నిలబెడితే అది దాని మామూలుగా కామగా ఉంచేస్తుంది అన్నది. దాని మూలంలో ఎంత ఎక్కువసేపు ఉంటుంది ఎవరిదో కరిగిపోతుంది. మన నీళ్ళలో పంచదార వేస్తే ఎలా కరిగిపోతుందో ఆ మూలం మనస్సు యొక్క మూలంలో నువ్వు ఎంత సహజంగా ఉన్నావో మనస్సు యొక్క మూలంలో దాన్ని అంత సహజంగా నిలబెట్టి ఉంటే ఒకరేళ్ళు అది లేకుండా అప్పుడు నో మైండ్ కరిగిపోతుంది, నో మైండ్ స్టేట్ వస్తుంది. దాన్ని మృత మనస్సు అంటారు. ఏమంటారు ఆ మనస్సు? మనస్సు కరిగిపోయిన తర్వాత నీకు వ్యక్తి భావన పోతుంది, అవి నేను బంధించ కాలిపోయిన తాడు లాంటిది. కాలిపోయిన తాడు ఎలా కనిపిస్తుంది మనకు? తాడులాగా కనిపిస్తుంది. ఏదైనా కట్ చేయాలంటే పనికిరాదు. అలాగే వ్యవహారానికి నీ మనస్సు ఉపయోగపడతా ఉంటుంది, కానీ నిన్ను బంధించు, నిన్ను బంధించు, ఇతరులను బంధించు. ఇంకా మనస్సు అలా మృత మనస్సు అంటారు. దాని ఏంటిది మృత మనస్సు? కాలిపోయిన తాడు లాంటిది. కాలిపోయిన తాడు కూడా తాడులేని ఉంటుంది, కానీ దాన్ని అది పెట్టి ఏం కట్టలేము. అంటే నీ అప్పుడు నీకు నో మైండ్ స్టేట్ వస్తుంది. ఏమిటి నో మైండ్ స్టేట్ వస్తుంది? అంచేది నువ్వు నువ్వు ఏదైనా నాలుగు దెబ్బలు తిన్నాక నీకు తెలుస్తావు మనకు అతీతమైన శక్తి కూడా ఉందని. ఈ మధ్యన ఫార్మకాలజీ డాక్టర్ గారితో ఒక ఆవిడ చెప్తాడు, ఆవిడ ఫార్మకాలజీలో ప్రొఫెసర్ కేజీహెచ్లో ఏదో వంకాయ కూర గురించి ఆ కూర గురించి ఈ కూర గురించి చెప్పారు. ఆ వంకాయ కూర మీరు రోజు ఎక్కువ తినేస్తే ఒక సంవత్సరానికి ఏమైనా మన మెదడులో కొన్ని భాగాలు ఉంటాయంట, అందులో ఒక భాగం హార్మోన్స్ తయారు చేస్తున్నట్టు మన శరీరంలో హార్మోన్స్, అది ఒక మెదడులో ఒక భాగం మనకు సెంటర్స్ అన్ని మెదడులో ఉన్నాయి. అందులో వంకాయ కనుక మీరు తరచుగా తినేసి రోజు తినేస్తా అంటే హార్మోన్స్ తయారు చేసి మెదడులోని భాగం దెబ్బతింటుంది, రుచికి బాగానే ఉంటుంది. రుచికి బాగుందని ఎప్పుడైనా తింటే పర్లేదు, రోజు తినేస్తంటే మన శరీరంలో హార్మోన్స్ తయారు చేయే హార్మోన్స్ తయారు చేసే ఆ మెదడులో ఉన్న ఓ భాగాన్ని చలగొట్టేస్తుంది రోజు వంకాయ తింటుండ. అలానే ఎప్పుడు తినొద్దని కాదు మిమ్మల్ని, మరి ఏ పెళ్ళికైనా వంకాయలు ఉంటారు కదా. అంటే ఆ వంకాయ అసలు తినొద్దని కాదు, మొత్తం సార్ జాగ్రత్తగా ఉండాలి, వంకాయ ఎక్కువ తినొద్దని కానీ. కొంతమందికి వంకాయ తినడం వల్ల దొరదలు వస్తాయి, కొంతమందికి దొరదలు వచ్చే స్వభావం ఉంటుంది శరీరానికి. సరే అది దానికి వంకాయ తింటే కొంతమంది దొరదలు వస్తాయి. ఆ ఫార్మకాలజీ ప్రొఫెసర్ ఆవిడ చెప్పి బాగానే చెప్పారు. తర్వాత ఆవిడ భర్త కూడా దగ్గరే కూర్చున్నారు, ఈ భార్య ఏమో కుర్చీలో కూర్చుంది, ఆయన కింద కూర్చున్నాడు పాపం. ఆ భర్తతో ఏం చెప్పానంటే అది యూరప్లో ఏమనిపించదు, మన ఇండియాలో లాంటి యూరప్లో ఏమనిపించదు, లేవడు. భార్య కుర్చీలో కూర్చుని అనుకుంటే భర్త వస్తే అది లేవదు, అసలు కుర్చీ ఖాళీ చేసే ఉదాం. ఏమంటారు అప్పుడు డాక్టర్ అమ్మ గారు భర్తతో అన్నానండి, ఇదే భక్తి గురించి బాగానే మాట్లాడుతున్నారని మీ ఆవిడ ఈ వంకాయ కూర వల్ల వచ్చే చెడ్డ ఫార్మకాలజీ డ్రగ్స్లో ఉన్న తేడా, ఒకసారి మనం వేసుకోవాల్సిన డ్రగ్ కంటే ఎక్కువ వేసుకుంటూ వచ్చే తేడాలు, రోగం ఒకటి అయితే ఇంకో డ్రగ్ వేసుకుంటే ఆ దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ చాలా బాగా చెబుతున్నారు. ఈ గొడవ వదిలేండి, ఆవిడ చదువుకున్న సబ్జెక్ట్ ఇది, భక్తి గురించి కూడా బాగా చెబుతున్నారని అన్నాను. దాని మామూలుగా రాలేదండి, భక్తి బుద్ధి వచ్చాక భక్తి వచ్చిందంట. మావిడికి ఎంత తేలిగ్గా ఇచ్చేసింది అనుకుంటారు. అది చదువుకున్న మాటలు మీకు చెబుతాను, ఫార్మకాలజీ చదివింది ఆ సబ్జెక్ట్లో ప్రొఫెసర్ చేస్తాం, అది చదువు. మీరు భక్తి భక్తి అంటున్నారు, దానికి మామూలుగా భక్తి రాలేదండి, దానికి బుద్ధి వచ్చాక భక్తి వచ్చింది అంటున్నారు వాళ్ళు భర్త. బుద్ధి రావటం అంటే వాళ్ళ శరీరం మీద ఇప్పుడు 10 ఆపరేషన్లు పడ్డాయి. ఈరోజు ఏదో తేడా వచ్చిందనుకోండి శరీరం, అక్కడ ఆపరేషన్ అయిపోయింది అనుకోండి, ఇంకో సంవత్సరం ఇంకో ఆపరేషన్, అది సర్జరీ చేస్తాను కానీ డాక్టర్లు తగ్గదంటారు. ఆవిడ శరీరం మీద ఇంతవరకు 10 ఆపరేషన్లు అయినాయండి, ఈ 10 ఆపరేషన్లు అయిన తర్వాత శిరిడి సాయిబాబా అక్కడ ఉన్నాడు కదండి, ఆవిడకి భక్తురాలు అయిందండి. ఇంకా అందరూ ఈ బాప జనం అందరూ శిరిడి సాయిబాబా భక్తురాలు. ఆవిడ భక్తి అని మాకు నిజమండి, మామూలుగా ముందు భక్తి లేదు, ఇప్పుడు బుద్ధి వచ్చింది కాబట్టి భక్తి వచ్చిందని. సరే వంకాయ గురించి ఇది చెప్పండి, ఆవిడ సబ్జెక్ట్ అనుకోని ఫార్మకాలజీ డ్రగ్స్ గురించి అది చెప్తాంటే ఆవిడ సబ్జెక్ట్ కదా అన్నారు. అంటే కొంతమంది తెలివే ఎందుకు చెప్పాడు అంటే, అలాగా ఎవడం ఒక మనిషి పాడైపోయాడు అనుకోండి, ఆడు ఎందుకు పాడైపోయాడు అని తెలివేనుడు ఆలోచిస్తాడు. ఆడు ఆలోచించి ఆడు ఈ పద్ధతుల వల్ల ఆడు పాడైపోయింది గ్రహించేసి ఆ పద్ధతులు ఇంకేడు ఉండడు. తెలివి తక్కువలు వచ్చి వాళ్ళకి నెత్తి మీద దెబ్బలు తగిలే వరకు, వాళ్ళకి మొట్టికలు తినే వరకు వాళ్ళకి అర్థం కాదండి. తెలివైనవాడు ఏం చేస్తాడంటే, వాళ్ళు ఎందుకు పాడైపోయాడు అని అనుకుంటాడు అనుకో, పలానా కారణాల వల్ల పాడైపోయాడు అని అనుకుని ఏం చేస్తాడు, ఆ కారణాల జోలికి వెళ్ళాడు. ఆడు తెలివైనవాడు, తెలివి తక్కువ అది అదే డాక్టర్ గారు చెప్పినట్టు అది మొట్టికాయలు తగిలితేనే కానీ బుద్ధి వచ్చాను కానీ భక్తి రాదన్నాడు. అంటే తెలివి తక్కువలకు ఆడదాకా వస్తుంది కానీ తెలియదు, తెలివైన వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎందుకు కష్టాల్లో ఉన్నారో అని గ్రహించేస్తారు. అంటే అలా అలా ప్రవర్తిస్తే మనం కూడా అలా కష్టాల్లో ఉంటామని గ్రహించి దూరంగా ఉంటారని చెప్పడం కోసం ఉంటుంది. ఇప్పుడు శరణాగతి పూర్తి అయిపోయింది అనుకోండి, పూర్తి అయిపోయిన తర్వాత తర్వాత మనస్థ ఎలా ఉంటుందన్నాడు, అది తర్వాత విషయం తర్వాత చూద్దామని నీ తర్వాత విషయం ఇప్పుడు చెప్పినా నీకు తెలియదు తర్వాత విషయం. అంటే మనస్సు లేని స్థితి అమనస్క స్థితి గురించి చెప్పినా నీకు తెలియదు, అది వచ్చాక నీకు తెలుస్తుంది, ముందు చెప్పినా అది నీకు తెలియదు. అది చెప్పేది నోటితోటి, అది చెప్పేది కాదు మనసుతోటి ఆలోచించేది కాదు, ఆ అనుభవం నీకు వచ్చాక తెలుస్తుంది, ముందు ఊహించుద్ది అటువంటి ముందు ఊహించదు, ఊహించినా తెలియదు. అంటే మనస్తోటి ఊహించినా నీకు తెలియదు, మనస్తోటి ఊహించినా నీకు తెలియదు. ముందు శరణాగతి చేస్తే నీకు లాభం ఏంటంటే వ్యక్తిగతమైన కోరికలు తగ్గిపోతాయి. అంటే పర్సనల్గా వచ్చే కోరికలు నీకు తగ్గిపోతాయి. ఏదో ఒకటి నీ హృదయంలో ఉంది, అది సత్యం, అది నిత్యం, అది ఆనందం, అది జ్ఞానం. ఉన్నదాన్ని ఉన్నట్టుగా నువ్వు అనుభవంలోకి తెచ్చుకోవడమే జ్ఞానం. నువ్వు అనుభవంలోకి తెచ్చుకోకపోయినా అది ఉంది, నువ్వు అనుభవంలోకి తెచ్చుకోకపోయినా అది ఉంది, నువ్వు అనుభవంలోకి తెచ్చుకున్నది ఉంది. అయితే అనుభవంలోకి నీకు వస్తే సుఖపడతావు, అనుభవం లేకపోతే దుఃఖం. మళ్ళీ నీకు దుఃఖానికి కారణం నీకుండి, నీకు పునర్జన్మల కారణం నీ సుఖం కాదు, నీ దుఃఖమే కారణం. ఒకసారి నువ్వు ఆత్మసుఖం అనిపిస్తే నీకు పునర్జన్మలు రావు, నువ్వు దుఃఖంలో ఉన్నంత కాలం పునర్జన్మలు వస్తూ ఉంటారు నీకు. అంటే వాడికి శరీరం అవసరం లేదు, జ్ఞానికి శరీరం అవసరం ఏంటంటే ఏ కోరిక లేని వాడికి శరీరం ఏం చేసుకుంటాడు? ఈ శరీరం ఉంది వాడికి ఏ కోరిక లేదనుకోండి, శరీరం ఏం చేసుకుంటాడు? అని చెల్లా కూలి కోసం రైల్వే స్టేషన్లో దిగాక మన రైల్వే సామాను కూలి నెత్తి మీద పెడితే అలా కూలి డబ్బుల కోసం ఎలా మారుస్తాడో జ్ఞాని కూడా ఈ శరీరం వల్ల ఆడికి ఉపయోగం లేదు, ఈ శరీరం వల్ల ఆడికి ఉపయోగం లేదు, జ్ఞానికి ఉపయోగం లేదు. ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఆయనకి అక్కడ ప్రత్యేకంగా శరీరం ఉంటే ఆడికి ఉపయోగం లేదు. ఆ కూలి కోసం మోసేవాడు ఆ పెట్టి ఎప్పుడు కింద పెట్టేద్దాం, ఈ అయ్యగారు కారులో ఎప్పుడు పెట్టేద్దాం అని చూస్తూ ఉంటాడు కదా, నా నెత్తి మీద ఇంకో గంట సేపు పెట్టి ఉంటే బాగుండని అనుకోడు కదండి. యజమాని యొక్క కార్లు ఎప్పుడు పెట్టేద్దాం అనుకుంటాడు. జ్ఞాని కూడా ఆ కూలి పని చేసేవాడు ఆ నెత్తి మీద పెట్టి ఎప్పుడు దింపేద్దాం అనుకుంటాడు. జ్ఞాని కూడా దేహాన్ని విడిచిపెట్టడానికి అలా కనిపెట్టుకుంటాడు. అవసరం లేదు వాడికి, అది ప్రత్యాగం ఏం అవసరం లేదు. అది ఏం చేసుకుంటాడు శరీరాన్ని అంటే, వాడికి శరీరం వాడు సుఖపెట్టడానికి కానీ సంతోషించడానికి కానీ శరీరంతో పని లేదు. శరీరంతో పని లేనప్పుడు ఉన్న ఒకటే పోయినా ఒకటి. రామకృష్ణ పరమహంస గారికి చివరిలో క్యాన్సర్ వచ్చినప్పుడు ఇంకో వారం రోజులు ఆయన పోతారని కానీ అర్థం శరీరం ఉండదని, క్యాన్సర్ కాదని శరీరం ఉండదని ఆయనలో ఆయన అనుకునేవారట. మీతో చెప్పడం కాదు, ఆయనలో ఆయన కొనుక్కునేవారట. ఇలాగా ఈ దేహం కొంతకాలం ఉంటే బాగుండు, భక్తులకు ఉపయోగపడినాం, ముందులా లేదు వెళ్ళిపోతున్నాం అనేవారు. ఈ దేహం కొంతకాలం ఉంటే బాగుండు కానీ ఉండిదా లేదు వెళ్ళిపోయేలా ఉంది అనేవారు. కానీ ఆయన మనసులు చెప్పడం కాదు, మనసులో కొనుక్కోడు. ఈ బుద్ధుడు భగవాన్ అటువంటివి కూడా అనుకోరు. ఇది తేడా ఇద్దరికలు. రామకృష్ణుడు ఏమనుకుంటున్నాడు, ఈ శరీరం 4 రోజులు ఉంటే బాగుండు, కొంతకాలం ఉంటే బాగుండు కానీ 4 రోజులు వెళ్ళిపోయేలా ఉంది, కనీసం కొంతకాలం ఉంటే భక్తులకు ఉపయోగపడాలని అనుకుంటున్నాడు. ఆయన గుణుక్కోవడం ఇదే అంటారు అన్న. కానీ భగవాన్ బుద్ధిని మట్టుకు ఆ స్థాయిలో వాడు ఏం అనుకోరు. అంటే అది రామకృష్ణ గారు పరమహంస గారి స్వభావం అది. అదేంటది పరమహంస గారి స్వభావం. నువ్వు చచ్చిపోయే రోజులైనా వాళ్ళు చూసుకో, రామకృష్ణ అనే వాళ్ళు నీ చావు ఏదో రోజు, నీ శరీరానికి ఏదో రోజు నువ్వు చావు వస్తుంది కదా. నువ్వు 100 ఏళ్ళు బతికితే 100 ఏళ్ళు కనీసం ఒక్కడికైనా ఉపయోగపడ్డావు. 100 సంవత్సరాలు జీవించావనికి భూమి మీద కనీసం 100 సంవత్సరాల్లో కనీసం ఒక్కడి నువ్వు మతం దేశాన్ని ఉద్రం చక్కలే, కనీసం ఒక్కడికైనా ఎవరికైనా ఉపయోగపడ్డావు. లేదు అటు ఉండదు, అది కనీసం ఒక్కడికైనా నువ్వు ఉపయోగపడ్డావు. నువ్వు 100 సంవత్సరాలు భూమి మీద ఉన్నావు, నువ్వు దేశాన్ని ఉద్రం చక్కలేదు, కనీసం ఒక్కడికైనా ఉపయోగపడ్డావు. నువ్వు ఇట్ ఈస్ గ్లోరియస్ థింగ్ హెల్ప్ వన్ మ్యాన్. అంటే ఆ స్వభావం ఎక్కువ ఆయనకి, అని చెప్పి అలా అనుకున్నాడు అనమాట. ఈ దేహం కొంతకాలం ఉంటే భక్తులకు ఉపయోగపడుతున్నాను. జ్ఞానం గురించి చక్కగా చెప్తున్నారు భగవాన్. అంటే నిర్వచనం దానికి డెఫినేషన్ అంటారు. మీరు ఈశ్వరుడు లేక ఆత్మ తప్పి వేరేమీ లేదని గ్రహింపు. ఉన్నది ఈశ్వరుడే, ఈశ్వరుడు తప్పించి ఏమీ లేదు. ఆత్మన్నా ఈశ్వరుడన్నా చైతన్యం అన్నా ఒకటే. ఈశ్వరుడు తప్ప ఏమీ లేదు. ఉన్నది ఒకటే, అది వాడు ఈశ్వరుడనో ఆత్మనో చైతన్యమును. అది తప్పించి ఏమీ లేదన్న గ్రహింపు నీకు అండర్స్టాండ్, అది తప్పించి ఏమి లేని మాట నిజమే. దాని తాలూకు గ్రహింపు నీకు రావాలి, అది ఇక్కడ సబ్జెక్ట్. ఈశ్వరుడు తప్పించి ఆ చైతన్యం తప్పించి ఈ లోకం ఏమీ లేదన్న మాట నిజమే. అది నిజమైతే లాభం అంటే దాని తాలూకు గ్రహింపు నీకు రావాలి, దాని తాలూకు గ్రహింపు నీకు రావాలి. ఇక్కడ ఇప్పుడు నేను నాది, నేను నాది, నేను నాది అని అంటాం కదా మనం. ఈ నేను నాది అనేది అది నిజంగా లేవయ్యి. ఏంటది నేను లేదు నాది లేదు, కానీ నువ్వు ఏమనుకుంటున్నావు ఉన్నాయనుకుంటున్నావు. అది నిజంగా లేవు, అది లేదు అన్న గ్రహింపు నీకు రావాలి. ఇక్కడ జ్ఞానం అంటే నిర్వచనం చెప్తున్నారు, ఇది ఎంత అందంగా చెప్తున్నారో చూడండి. అక్కడ ఇప్పుడు నేను ఉందనుకుంటున్నాం, నాది కూడా ఉందనుకుంటున్నాం. నువ్వు అనుకో, నువ్వు అనుకున్నది నిజంగా నేను లేదు నాది లేదు, అది తలంపులే. అవి తలంపులే, రెండు తలంపులే. తర్వాత ఈశ్వరుడు తప్పించి ఇంకేమీ లేదు, ఈశ్వరుడు తప్పించే లోకంలో ఏమీ లేదు. నీకు తెలియకపోయినా అంతే, నీకు తెలియకపోయినా ఈశ్వరుడు తప్పించి నీకేమి లేదని గ్రహింపు నీకు రావాలి. ఇప్పుడు మనం నేను నేది నేను నాది అనుకుంటున్నాం, అవి నిజంగా ఉన్నాయంటే ఉన్నాయనుకుంటే పర్వాలేదు, నిజంగా లేవు లేని దాన్ని ఉన్నాయనుకుంటున్నాం అది దానికి కూడా గ్రహింపు నీకు రావాలి, అండర్స్టాండింగ్ రావాలి. ఏం రావాలి? దాని తాలూకు అవగాహన రావాలి. అదే జ్ఞానం, అదే భక్తి, అదే యోగం. ఇది అవగాహన రెండు పాయింట్లు మీరు తీసుకోండి. ఇక్కడ రెండు పాయింట్లు తీసుకోండి. ఈశ్వరుడు తప్ప ఏమీ లేదు. ఒకవేళ నీకు తెలియకపోయినా అంతే, నీకు తెలియకపోయినా అంతే. ఇప్పుడు ఈ జీవకోటి ఇక్కడే కదా ప్రపంచంలో 250 కోట్లు జనం ఉంటే ఈ 250 కోట్లని అంతర్యామగా నడిపించేవాడు ఈశ్వరుడు, అంతర్యామగా నడిపించుకున్నాడు ఈశ్వరుడు. తర్వాత ఈశ్వరుడు తప్పించి నువ్వు లేవు, అసలు ఈశ్వరుడు తప్పించి నువ్వు లేవు. ఆ నీకు తెలియకపోయినా ఈశ్వరుడు తప్పించి ఇంకేమి లేదు సృష్టిలో. నీకు తెలుసున్నా అంటే తెలియకపోయినా అంటే అది నీకు తెలియకపోయినా ఉన్నది ఈశ్వరుడే, ఉన్నది ఈశ్వరుడు అనే గ్రహింపు నీకు రావాలి. అంటే దాని తాలూకు అనుభవం నీకు రావాలి. దాని తాలూకు అనుభవిస్తే నీకు దుఃఖం అంటే నీకు దుఃఖం వెతికినా దొరకదు. రెండోది ఏంటి, ఇప్పుడు నేను నాది నేను నాదని రెండు ఎక్కువ ఉపయోగిస్తాం కదా. నేను నాది ప్రతి మనిషి ఎక్కువ వాడే మంచినీళ్ళు కంటే వాడకునేడు కంటే ఎక్కువ వాడి ఏంటది, నేను నాది నేను నాది నేను నాది అవి ఎక్కువ వాడుతూ ఉంటాడు కదా. ఆ నేను నాదని ఉన్నాయనుకుంటున్నాను, నూడుకుని నిలబడే లేవు. లేవంటే చదిపోతుందా, పుస్తకంలో చదివి సరిపోతుందా, దాని గ్రహింపు నీకు కావాలి. నేను నాది ఉన్నాయనేటువంటి ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు, వాస్తవంగా రెండు లేవు. దాని తాలూకు గ్రహింపు రావాలి, నీకు అండర్స్టాండింగ్ రావాలి, దాని తాలూకు అనుభవం రావాలి. అదే జ్ఞానం, అదే భక్తి, అదే యోగం. ఇప్పుడు మనం నేను నాది నిజం అనుకుంటున్నాం, నేను నాది నిజం అనుకుంటున్నాం, అదే ఈశ్వరుడు అబద్ధం అనుకుంటున్నాం, అంతే కదా. నోటితో చెప్పినా మన హృదయంలో విశ్వాసం కుదరలేదు కదా. ఈశ్వరుడు ఉన్నాడని పుస్తకాల్లో చదివినా నేను నాది అనేది ఉందని ఎంత గట్టిగా అనుకుంటున్నాం, ఈశ్వరుడు ఉన్నాడనేది గట్టిగా మనం అనుకోవటం లేదు. ఈశ్వరుడు తప్పించి ఇంకేమీ లేదు సృష్టిలోను, ఈశ్వరుడు తప్పించి సృష్టిలో ఏమీ లేదు. నీకు తెలియకపోయినా అంతే, అది నీ గ్రహింపులోకి రావాలి. ఈశ్వరుడు తప్పించి ఏమీ లేదని నువ్వు నోడుతాడు అంటే చాలా, అది నీ అనుభవంలోకి రావాలి, నీ గ్రహింపులోకి రావాలి. తర్వాత నువ్వు నేను నాది నేను నాదని ఉన్నాయనుకున్నా రెండు లేవు, అవి రెండు తలంపుడే కానీ రెండు నిజం కాదు. నిజం కాదు కానీ నిజమని నువ్వు అనుకుంటున్నావు, అది నిజం కాదనే గ్రహింపు దాని తాలూకు అనుభవం దాని తాలూకు ఎక్స్పీరియన్స్ నీకు కావాలి. ఇది అది నీ అనుభవంలోకి రావాలి. అదే జ్ఞానం, అదే భక్తి, అదే యోగం. ఈ డెఫినేషన్ జ్ఞానానికి నిర్వచనం ఏంటది, జ్ఞానానికి నిర్వచనం అది. అర్థమయ్యే వరకు నేను ఉందని అనుకుంటానే ఉంటామంట ప్రతి జనం కూడా. ఉన్నది ఏదో మనకు అర్థమయ్యే వరకు లేనిది ఉందని అనుకుంటానే ఉంటాం. అంటే ఈశ్వరుడు అంటే ఏంటో మనకు తెలిసే వరకు, అది అనుభవంలోకి వచ్చే వరకు నేను నాదే నిజం అనిపిస్తుంది, ఇది అబద్ధం అని అనిపించదు. అంటే ఉన్నది ఉన్నట్టుగా తెలిసే వరకు లేనిది ఉందని అనుకుంటాం, అది గ్రహింపు. మేమేదో లోకంలో బతుకుతున్నాం, లోక జీవనం లౌకికులం, ఏదో లోకంలో బతుకుతున్నాం, మాకు ఎప్పుడు ఏదో బెంగ ఉంటాను ఉంది, ఒక బెంగ పోయేటప్పటికి ఇంకో బెంగ వస్తుంది, ఒక నష్టం లేనప్పటికి ఇంకో నష్టం వస్తుంది, ఇలా మా పరిస్థితి మా కుటుంబ పరిస్థితి ఎలా ఉందని ఎవరు అడుగుతున్నారు. ఇవన్నీ చక్కబడతా ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడని వాడి మీద నీకు నమ్మకం కోరుతాను. ఇప్పుడు నువ్వు చెప్పిన విషయాలన్నీ చక్కబడతాయి, అలా భగవంతుడు ఉన్నాడనేటువంటి విశ్వాసం నీకు కలిగితే నీకు భగవంతుని మీద నమ్మకం ఎప్పుడు కలుగుతుందంటే, నీకు ఎప్పుడు కలిగినట్టంటే ఆయన సంకల్పానికి బద్ధుడై ఉండటం. ఆయన సంకల్పానికి బద్ధుడై నువ్వు ఉండగలిగితే నీకు భగవంతుని మీద విశ్వాసం కుదిరినట్టే. నీకు ఎప్పుడైనా కొన్ని మనసుకు ఇష్టం లేని సంఘటనలు జరుగుతాయి, నీ మనసుకు నచ్చని సంఘటనలు కొన్ని జరుగుతూ ఉంటాయి, అలా నువ్వు కంగారు పడకు. నీకు ప్రస్తుతం ఇష్టం లేని సంఘటనలు జరిగినా నీకు నచ్చని సంఘటనలు ప్రస్తుతానికి ఎలా కనిపిస్తున్నాం, ఇది ఒక మరొక మంచికి దాడి చేయొచ్చాం. ఒక చెడ్డం ఇంకోసారి ఇంకో మంచికి దాడి చేస్తుంది, అది తెలియక నువ్వు కంగారు పడతా ఉంటావు. ది గ్రేటెస్ట్ థింగ్ ఇస్ టు స్టాప్ వర్రింగ్. ఎట్టి పరిస్థితుల్లో వర్రీ పడకు. ఇస్తాడున్నాడని నమ్మకం నీకు ఉన్నమాట నిజమైతే నువ్వు వర్రీ పడవలసిన కుటుంబ పరిస్థితులు కానీ ఏ పరిస్థితులు కలిసి వర్రీ పడక్కలో నువ్వు డ్యూటీ నువ్వు చేసుకో, వర్రీ పడకు. నీ చేతిలో పని నువ్వు చేసుకో కానీ వర్రీ మటుకి పెట్టుకోవద్దు. నీకు ఎప్పుడైనా దుఃఖం వచ్చినా కంగారు పడకు. నాకు దుఃఖం వస్తుంది అంటున్నావు, అర్జునుడి దుఃఖం భగవంతుడి వైపు చెప్పింది, అలా నీ దుఃఖం కూడా ఒకసారి భగవంతుడి వైపుకి చెప్పొచ్చు. నేను ఒక దుఃఖం వస్తుందని ఏం కంగారు పడక్కర్లేదు. అర్జునుడి విషాదం యోగమైంది. అర్జునుడికి దుఃఖం వచ్చాక అది యోగ అయ్యాడు అర్జునుడు. చివరికి అలాగే నీకు కూడా దుఃఖం వచ్చిన కంగారు పడకు, కంగారు పడవలసిన పని లేదు. ఆ దుఃఖం నీ మనసును భగవంతుడి వైపుకి చెప్పొచ్చు. ఆ దుఃఖం కూడా నీకు వరం లాంటిదే. పైకి దుఃఖం కింద కనిపించినా అది కూడా నీకు వరం లాంటిదే. నీకు భగవంతుడు దర్శనం ఇస్తాడు ఇవ్వడం, ఆ విషయం నువ్వు ఆయనకు వదిలేయి. జ్ఞానం ఇస్తాడు ఇవ్వడం, ఆ విషయం అంటే నీకు అరగత ఉంటే ఇస్తాడు, అరగత లేదా కంగారు పెట్టినా ఇవ్వడం. అంటే నువ్వు ఏం అడగొద్దు, ఇమ్మని అడగొద్దు, ఇవ్వద్దని అడగద్దు. అన్నీ ఆయన చూసుకుంటాడా, ఏ టైంలో ఏ పని చేయాలో ఆ టైంలో ఆ పని చేస్తూ ఉంటాడో ఆయన చూసుకుంటూ ఉంటాడు. నీకు అనుగుణంగా నీ మనసులో ఏ కోరికలు అయితే ఉన్నాయో దానికి అనుగుణంగా ఆయన ప్రవర్తించమంటే అది బట్టే లేదా ఆజ్ఞాపించడం అంటున్నాడు ఈశ్వరుడు. నీ మనసులో ఏ కోరికలు ఉంటాయో నీ కోరికలకు అనుగుణంగా దేవుణ్ణి ప్రవర్తించమంటే అది కొన్న బట్టే లేకపోతే దేవుడి మీద పెత్తనం చేయటం అనవు. దేవుడి మీద నీకున్న నీకున్న కోరికలకు అనుగుణంగా దేవుడిని ప్రవర్తించమంటే అది నీకు దేవుడి మీద పెత్తనం చేయాలని కాదు, దేవుడి మీద భక్తి లేదు. దేవుడి మీద భక్తి ఉన్నాడు అటువంటి కోరికలు ఆయన మీద పెత్తనం చేయాలని చూడడం, అసలు నాకు ఇది కావాలి అది కావాలని అడగడం. తెలివైన వాళ్ళు ఎవరో గుళ్ళోకి వెళ్ళి కూడా నాకు ఇది కావాలి అది కావాలని అడగడం ఏం చేద్దంటే కారణం ఒకటి ఉంది. ఏది మంచో ఏది చెడ్డో మనకు తెలియదు. అసలు మన జీవితానికి ఏది మంచో ఏది చెడ్డో కూడా మనకు తెలియదు. ఒకవేళ మనం అడిగిన దాన్ని ఇస్తాడనుకోండి దానివల్ల మనం పాడైపోవచ్చు. ఒకవేళ మనం అడిగిన దాన్ని ఇస్తాడనుకోండి దానివల్ల మనం పాడైపోవచ్చు. అది ఏది మంచి ఏది చెడ్డో ఈ అహంకారానికి ఏం తెలుస్తుంది? అహంకారానికి అహంకారం ఇది మంచిది చెడ్డని నిర్ణయించగలదా? నిర్ణయించలేదు. అంచేత ఏది మంచి ఏది చెడ్డానికి ఏది మంచి ఏది చెడ్డానికి నీకు తెలియదు కాబట్టి ఏం అడగొద్దు, భగవంతుని ఏం అడగొద్దు. అంటే భక్తి అంటే ఏంటంటే ఏ కోరిక లేకుండా, ఏ కారణం లేకుండా, కోరికలతో సంబంధం లేకుండా, కారణాలతో సంబంధం లేకుండా, అకారణంగా మీకు ఈశ్వరుడు పాదాల మీద ప్రేమ కలిగితే అది భక్తి. మళ్ళీ దానికి ఇది కనపడకూడదు, ఇది దానికి కారణం కనపడకూడదు. మీకు ఈశ్వరుడు పాదాల మీద ప్రేమ ఉండాలి, దాన్ని ఏమంటారు భక్తి అంటారు. ఆ ప్రేమకి కారణం కనపడకూడదు. కారణం కనిపిస్తే అది వ్యాపారంలోకి వస్తుంది, కారణం కనిపిస్తే అది వ్యాపారంలోకి వస్తుంది. కారణం కనిపించింది అది బిజినెస్సే. కారణం ఏమి ఉండకూడదు. ఈశ్వరుడు పాదాల మీద నీకు ప్రేమ కలగాలి, అది అకారణంగా నీకు ఈశ్వరుడి మీద ప్రేమ కలిగితే అంటే అది భక్తి. అది ఏదో కారణంగా నీకు ఈశ్వరుడి పాదాల మీద నీకు ఏదో కారణంగా నిమిత్తమాత్రంగా నీకు నిమిత్తంగా ఏదన్నా భక్తి కలిగితే దాన్ని బిజినెస్ అంటారు, కానీ శరణాగతి అంటారు. ఈ రెండింటిలో కొన్ని తేడా చెబుతున్నారు ఇక్కడ. అంచేత ఆయన సంకల్పం ప్రకారం నువ్వు ఉండాలి, కానీ నీ సంకల్పాన్ని నెరవేర్చమని నువ్వు అడగకూడదు. ఏం చేయాలంటే నీ సంకల్పం నెరవేరిస్తే నువ్వు ఒకసారి ప్రమాదంలో పడవచ్చు. నీ సంకల్పం నెరవేర్చాడనుకో, ఆ సంకల్పం వచ్చే పరిణామాలు నీకు తెలియదు కదా, దానివల్ల ప్రమాదాల్లో పడవచ్చు నువ్వు. అంటే అటువంటిది ఏం వద్దు. ఇది ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఎండ్స్ ఇన్ ట్రబుల్స్ డిఫికల్టీస్ అండ్ డిసప్పాయింట్మెంట్. మీరు ఎక్కడ శ్రద్ధ స్నేహం చేసినా నీకు చివరికి మిగిలిన ఏంటంటే చివరికి కష్టాలు నష్టాలు, చివరికి ట్రబుల్స్, శారీరకంగా అశాంతి, మానసిక అశాంతిలోకి ఆ బ్యాడ్ ఫ్రెండ్షిప్ నెట్టేస్తుంది. కొంతమంది మనుషులు అలాగే ఆడు జూలియస్ సీజర్ను చంపేసినటువంటి ఎవడాడు, ఆడు బ్రూటస్ మామూలుగా మంచివాడే, ఆడు కేవలం చెడ్డ స్నేహాన్ని బట్టి పాడైపోయాడు బ్రూటస్. అప్పుడు జూలియస్ సీజర్ తను చనిపోతున్నామనే దుఃఖం రాలేదు. ఒక మంచివాడు పాడైపోతున్నాడనే జూలియస్ సీజర్ దుఃఖం వచ్చింది. యూ బ్రూటస్, యూ టూ బ్రూటస్, నువ్వు కూడా ఇలా పాడైపోయి తన ప్రాణం పోతుంది చివరి శ్వాస అది. అప్పుడు కూడా తను చనిపోతున్నాను జూలియస్ సీజర్ బాధ కాదు, నువ్వు చాలా మంచివాడు ఇలా పాడైపోయావు బ్యాడ్ ఫ్రెండ్షిప్ వల్ల. మరి ఏం చేస్తాడు, కింద వర్చం రాస్తాడు తెలియదు. డెస్టినీ దాన్ని చేర్చారు, మన చేతులు ఏముంది, అది బ్రూటస్ డెస్టినీ. మరి కింద వాక్యం మెదలుముందుగా ఉంటుంది, దెరిజ్ ఎ డెస్టినీ దట్ షేప్స్ అవర్ ఎండ్స్. మన జీవితాల ముగింపు ఆ ప్రారంభాన్ని బట్టి ఉంటే బ్రూటస్ ప్రారంభం అలా ఉందాము. జూలియస్ సీజర్ బాధపడుతున్నాడు, ఇంకా బాధపడటం కూడా బ్రూటస్ ప్రారంభం అలా ఉన్నప్పుడు సీజర్ ఏం చేయగలడు. దెరిజ్ ఎ డెస్టినీ దట్ షేప్స్ అవర్ ఎండ్స్. బ్రూటస్ ప్రారంభం అలా ఉన్నప్పుడు సీజర్ ఏం చేయగలడు. ఇంకా చేసింది ఏమి లేదు, కానీ బాధపడుతున్నాడు ఎవరు చేయగలరు. అప్పుడు ఈ వాక్యం రాస్తాడు, బాధపడిన ప్రయోజనం లేదు, వాడి ప్రారంభం అలా ఉంది, ఆడి చెడ్డ స్నేహాలు పట్టి పాడైపోయే ప్రారంభం ఉంది బహుశా ఆడి దేహం మీద. దెర్ ఇస్ ఎ డెస్టినీ దట్ షేప్స్ అవర్ ఎండ్స్. బ్రూటస్ అని అంతే, మనం అని అంతే. కొన్ని మాటలు చాలా విచిత్రంగా అంటే, కొంతమంది అత్తరింటికాడ సుఖపడరు, పుట్టింటికాడ సుఖపడరు. కొంతమంది పుట్టింటికాడ సుఖం ఉన్నది, వాళ్ళకి అత్తరింటికాడ సుఖం ఉంది. వాళ్ళు చచ్చిపోతే ఇప్పుడు షేక్స్పియర్ అంటాడు, ఇప్పుడైనా నువ్వు సుఖపడను, ఇప్పుడైనా రేపించి ఇప్పుడు నుంచైనా శాంతిగా ఉండను. ది రెస్ట్ ఇస్ సైలెంట్. పుట్టింది కాడ నేను పట్టు తినేసారు, అత్తారింది కాడ పట్టు తినేసారు. ఆడు రాక్షసులు, ఇల్లు రాక్షసులే. ది రెస్ట్ ఈజ్ సైలెన్స్. ఇప్పుడైనా చనిపోయి ఎప్పుడైనా సుఖంగా ఉండవు. ది రెస్ట్ ఈజ్ సైలెన్స్. అప్పుడు మనకు అనిపిస్తున్నాడు చూసి రాయటం, దర్శించి రాస్తున్నాడని. ఆడు బుద్ధితో ఆలోచించి రాయటం లేదు, పరిస్థితులను అర్థం చేసుకుని దర్శించి రాస్తున్నాడని. ఇప్పుడైనా సుఖపడి నువ్వు ఎక్కడే సుఖపడలేదు నువ్వు. ఇప్పుడు ప్రాణం పోయింది, ఇప్పుడైనా నువ్వు సుఖంగా ఉండు, శాంతిగా ఉండు. ఇన్ని కష్టాలు పడ్డ శరీరం కనపడదు ఇప్పుడు, అదే ఒకటి. ఇన్ని కష్టాలు భరించా శరీరం మాటకి కనపడదు ఇంకా. నీ శరీరం మాకు కనపడిపోయిన ఇబ్బంది లేదు, నువ్వు రెస్ట్గా ఉంటే సరిపోతుంది. అంటే ఇటువంటి చదివినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళు మెదడుతో ఆలోచించి రాయటం లేదు, జీవితాన్ని చూసి రాస్తున్నారు అనిపిస్తుంది. ఏంటి జీవితాన్ని చూసే రాస్తున్నారు అనిపిస్తుంది. ఇక్కడ ఇక్కడ ఒకసారి వినండి ఈ వాక్యం. నీకు ఏది మంచిదో, నీకేది మంచిదో నీకంటే ఈస్ట్ అడిగే బాగా తెలుసు. ఎప్పుడు నీకు ఎప్పుడు ఏది చేయాలో అది కూడా ఈస్ట్ అడిగి తెలుసు. అంటే నువ్వు ప్రత్యేకంగా అడగవలసిన పని లేదు. నువ్వు అంతా మళ్ళీ ఏం కలగ చేసుకోకుండా అంతా ఆయనతో విడిచిపెట్టేస్తే మొత్తం నీ భారం అంతా ఆయనే మోస్తాడు. అప్పుడు నీకు బెంగలు అక్కర్లేదు, చింతలు అక్కర్లేదు. నువ్వు బెంగ పెట్టుకోకుండా అంటే నీ బెంగ ఆయన పుచ్చుకుంటాడు. ఎంత వండర్ఫుల్ సెంటెన్స్ చూడదు. నువ్వు బెంగ పెట్టుకోకుండా ఉంటే నీకు చింతలు, ఆయన నీకు చింతకు కారణం ఉన్నా చింత లేకుండా ఉంటే నీ చింత ఆయన పుచ్చుకుంటాడు. నువ్వు కూడా చింత పడితే ఇంకా ఆయన తీసుకుంటాడు. నువ్వు నీ విషయాల గురించి నువ్వే బెంగ పెడతా అంటే నీ బెంగ ఆయన తీసుకుంటాడు. నీ బెంగలకు కారణం ఉన్నా నువ్వు బెంగ పెట్టుకోకుండా ఉంటే నీ బెంగ ఆయనే తీసుకుంటాడు. నీ బెంగ ఆయనే తీసుకుంటాడు, ఆయనే తీసుకుంటాడు. భక్తి అంటే అదే. భక్తి అంటే అడ్డం బొట్లు పెట్టడం, ఇనుగు బొట్లు పెట్టడం, కాశీలు రావటం, రామేశ్వరులు రావటం, అది కాదు భక్తి. అది కాదు భక్తి అంటే, అది కాదు, ఇది భక్తి. ఏది భక్తి? నీకు ఏదైనా దండ పెట్టుకునే కారణం అన్నా దండ పెట్టుకోకపోతే నీ దండ ఆయనే తీసుకుంటాడు. అప్పుడు నీ దండ అంతా పలచబడిపోతుంది. గతల శరణాగతే ఏమని చెబుతున్నాడు? గతలు శరణాగతి కలవాలి. శరణాగతి వల్ల కూడా మనోనాశనం అవుతుంది. శరణాగతి వల్ల కూడా మనోనాశనం అవుతుంది. శరణాగతి అంటే నువ్వంటే నీకు బాగా ఇష్టం. ఈ నేనంటే నీకు బాగా ఇష్టమే కదా. ఇప్పుడు మనం నేను నేను అంటాం కదా. ఆ నేనంటే నీకు బాగా ఇష్టమే కదా. దాన్ని ఈశ్వరుడికి ఇచ్చేది నేను శరణాగతి. నీకు ఏదైతే బాగా ఇష్టమో, నీకేదైతే బాగా నీకు అన్నింటికంటే ఏది ఇష్టం? నేను ఇష్టం. అంతే కదా, అందరికి అదే కదా. మీరు మీ భర్త అంటే ఇష్టం అని అనుకుంటారు, అది నిజం కాదు. మీ భర్త కంటే కూడా ఈ నేనంటేనే ఇష్టం మీకు. ఉడికే పైకి అలా అనిపిస్తుంది మన హస్బెండ్ మాకు, అది నిజం కాదు. ఉడికే అది సూపర్ఫిషియల్. నీకు అన్నింటికంటే నేనే ఎక్కువ ఇష్టం. నువ్వు బతకడం కోసం నేను కూడా, ఆ నేను కోసం నువ్వు బతుకుతున్నావు. ఆ శరీరం చనిపోయినప్పుడు కూడా నేను ఏడుస్తుంది. నీకు ఏదైనా మంచి జరిగితే నేను గర్వపడితే, నేను సంతోషించేదా, నేను మొత్తం మీద నీకు ఆ నేనంటే బాగా ఇష్టం. అది తెలుస్తుంది కదా అందరికీ. ఆ నేను ఈశ్వరుడికి ఇచ్చేయగలగాలి, అదే భక్తి. ఆ నేనుని ఈశ్వరుడి పాదాల దగ్గర సమర్పించడమే భక్తి. నీ కనుక చలంపులు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు రోడ్డు మీద జనం అలా తిరుగుతున్నారు, నీకు అనేక తలంపులు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతాయి, వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. ఏ తలంపు మీద ఇష్టం పెట్టుకోవద్దు, ఆ ఇష్టం పెట్టుకోవద్దు, వదిలేయండి, వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. రోడ్డు మీద జనం తిరిగినట్టే మీకు తలంపులు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. మీరు తెలుస్తుంది కదా మీకు, ఆ తలంపులు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. ఏ తలంపు మీద ఇష్టం పెట్టుకోదు, అది ఇష్టం పెట్టుకోదు, అయిన మనం ఏరేసిపోతాయి. మనం సడన్గా అమాయకత్వంగా ఏం చేస్తూ ఉంటే, ఓ తలంపు మీద ఇష్టం పెట్టుకుంటాం, ఒక తలంపు మీద ఇష్టం పెట్టుకుంటా, అవి పట్టుకుంటాం మళ్ళీ. అనేక తలంపులు వస్తాయి, రోడ్డు మీద జనం తిరుగుతారు కదా, అలా నీ మనసులో కూడా తలంపులు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, తలంపులు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. ఏ తలంపు మీద ఇష్టం పెట్టుకోద్దు, ఏ తలంపు మీద అనిష్టం అవి ఇష్టం పెట్టుకోద్దు. నీ శరీరం అంటే నీకు ఇష్టం అంటే రాగం అంటారు దాన్ని. ఏంటంటే ఇంకో శరీరం మీద నీకు ద్వేషం వస్తుంది కానీ నీ శరీరం మీద ద్వేషం రాదు, దాన్ని ఏమంటారు, రాగం అంటారు. అంటే రాగం అంటే ఇష్టం అంటే నీ శరీరం నీకు ఇష్టం అంటే ఆ శరీరం మీద నీకు ఎందుకు ఇష్టం అంటే ఆ శరీరం ఉంటే సుఖపడవచ్చు, శరీరం ఉంటే భోగం అనిపించవచ్చు అని నీకు అంచనా, నీకు ఆ శరీరం మీద ఇష్టం ఏర్పడుతుంది. శరీరం అంటే చాలామంది ఎందుకు ఇష్టం అంటే శరీరం ఉంటే భోగం అనిపించవచ్చు, శరీరం లేకపోతే భోగం అనిపించలేము. నా భోగ ప్రవృత్తి ఉన్నప్పుడు నీకు శరీరం మీద ఇష్టం వస్తుంది, ఆ భోగ ప్రవృత్తి లేనప్పుడు నీకు శరీరం మీద ఇష్టం ఉండదు. అంటే ఏంటి నీకు రాగం, శరీరం రాగం అంటే ఇక్కడ ఇష్టం. అంచేది నీకు భోగ ప్రవృత్తి ఉన్నప్పుడు నీకు శరీరం మీద నీకు ఇష్టం వస్తుంది, కానీ నీ లేకపోతే నీ శరీరం కూడా నీ శరీరం మీద కూడా ఇష్టం రాదు. ఇక్కడ భగవాన్ చెప్పే పాయింట్ ఏంటంటే నీకు ఇష్టం రావచ్చు, అయి ఇష్టం రావచ్చు, ఇతరులన్నీ తలంపులు, ఇష్టమో తలంపు, అయి ఇష్టమో తలంపు, ఈ రెండు తలంపులే, ఈ రెండు కూడా తలంపులే. వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతాయి, వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతాయి. నీ ఇష్టాన్ని పట్టుకోవద్దు, ఆ ఇష్టాన్ని పట్టుకోవద్దు, ఆ రెండు చివరికి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. అవి నిన్ను విడిచిపెట్టక్కర్లేదు, నువ్వే నువ్వు వాటిని విడిచిపెట్టక్కర్లేదు, అయ్యో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. ఏది అలా వదిలేయండి. ప్రత్యేకంగా ఒక తలం మీద ఇష్టం పెట్టుకుని ఇంకో తలం మీద అయ్యి ఇష్టం పెట్టుకోవద్దు, రెండు వదిలేయండి. అవి వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతాయి, మీరు పట్టుకోకండి దాన్ని. ఒక దాని మీద మమకారం, ఇంకో దాని మీద మమకారం లేకుండా ఉంటాం, అలా వద్దు, అలా ఉంటే మిమ్మల్ని పట్టుకుంటాయి. వదిలేయండి, అలా ఉడికే చూడండి. అంతే ఉడికే తలంపులు మీ మనసులో వచ్చే తలంపులు, మీరు నేను మిమ్మల్ని ఎలా చూస్తున్నారో, మీరు నన్ను ఎలా చూస్తున్నారో, మీరు ఆ తలంపులను ఎలా చూస్తూ ఉండండి. అది ఇష్టమైన తలంపులు వస్తాయి, అవి ఇష్టమైన తలంపులు వస్తాయి. మీకు మీకు ఇష్టమైన తలంపులు రావచ్చు, అయిష్టమైన తలంపులు వస్తూ ఉంటాయి. ఆ రెండు పట్టుకోవద్దు, అలా వదిలేయండి. ఏది ఆ రెండట్లు మీరు పట్టుకోవద్దు, అవి వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతాయి, వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతాయి. అప్పుడు కూడా మీ మనసు అంతరముఖం అవుతుంది. ఆ రెండట్లు ఏదో పట్టుకున్నారనుకోండి, మీకు ఇష్టమైన తలంపు వచ్చినప్పుడు ఇష్టమైన తలంపును పట్టుకున్నారనుకోండి, అది మనసును మళ్ళీ బాహ్యముఖం చేసేస్తుంది. ఏది పట్టుకోవద్దు, అలా వదిలేయండి. ఇంకా ఆప్ చేసే బుజ్జి, సినిమా ఆప్ చేసే, ఇలా మీరు గుర్తుపెట్టుకునేవంటి బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఎండ్స్ ఇన్ ట్రబుల్స్ ఇన్ డిఫికల్టీస్ అండ్ డిసప్పాయింట్మెంట్స్. అది జూలియస్ సీజర్ బాధపడుతూ ఉంటాడు, ఒక సినిమా కట్టేసేవాడు యాప్ చేసే బుజ్జిని యాప్ చేసేయమనండి. లేదండి ఇక్కడ ఆడు యాప్ చేసేయండి, యాప్ చేసేయండి, ఆడి ఆడు దేగ ఇది బాధపడుతూ ఉంటాడు కదా సీజర్. ఆ డెస్టినీ అలా ఉంది, ఎవరి డెస్టినీ, బ్రూటస్ డెస్టినీ అలా ఉంది, అడే కదా మనమేనంటే దేని డెస్టినీ షేప్స్ ఎవరైనా, ఆ డెస్టినీ శరీరాన్ని అలా తిప్పిందాన్ని నెల వరకు బాగున్నాడు, ఇలా పూర్తిగా ఎందుకు చెడిపోయాడు బోటర్స్? అంటే వాడు ఆడు చేసిన కర్మ అలా అలా తయారు చేసింది, నువ్వెందుకు బాధపడతావు సీజర్ జూలియస్ సీజర్? అప్పుడు ఈ వాక్యం అంటాడు, దేర్ ఇస్ ఎ డెస్టినీ. మన జీవితాలు ప్రారంభాన్ని బట్టి ముగిస్తాయి, దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి ముగిసిపోతాయి. నువ్వెందుకు అలా బాధపడుతున్నావు? బాధపడక్కల శరీరం యొక్క డెస్టినీ. దేర్ ఈజ్ ఎ డెస్టినీ, దట్ షేప్స్ అవర్ హ్యాండ్స్. Silence is more powerful than speech. మాట కంటే మౌనం ఎక్కువ శక్తివంతమైనది. మౌనం పనిచేసేటప్పుడు మాట్లాడుతుంటే ఈ మౌన యొక్క ప్రభావానికి ఆ మాట అడ్డొస్తుంది. ఇక్కడ మీరు సబ్జెక్టు వింటున్నారు సంతోషంగా ఉండొచ్చు, అక్కడితో సరిపెట్టుకోకూడదు. అలా ఎక్స్పీరియన్స్ చేయాలి, ఆ వస్తువుని ఎక్స్పీరియన్స్ చేయాలి. అది మీకు కడతారు జన్మ. షేక్స్పియర్ అంటాడు ఇంకో మాట, ఆడి దుర్మార్గులు ఏడు దుర్మార్గులు, ఆడి దుర్మార్గులు అనుకుంటూ అంటా ఉంటారు జనం. మన మనస్సు కంటే మన ఇంద్రియాల కంటే దుర్మార్గులు వాళ్ళు. ఎంత వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి, వాడి తెలివితేటలను బట్టి రాయటం లేదు, హృదయంలో తీసి రాస్తున్నాడు అనిపిస్తుంది మనకు. ఆడి దుర్మార్గం ఏడు దుర్మార్గులు అని లోకంలో అనుకుంటా ఉంటారు కదా, వాళ్ళు కూడా మనకెందుకు మన ఇంద్రియ మన మనస్సు కంటే మన ఇంద్రియాల కంటే వాళ్ళు దుర్మార్గులా? మన ఇంద్రియాల కంటే మన మనసు కంటే వాళ్ళు మోసగాళ్ళా? ఎందుకు నీ మనసు కూడా నీ ఇంద్రియాలు కూడా వేసి వాళ్ళు మోసగాళ్ళు అంటారు? ఎందుకు వచ్చింది నీకు టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్? మన మనస్సు కంటే మన ఇంద్రియాల కంటే వాళ్ళు చెడ్డవాళ్ళా? వాళ్ళు మోసగాళ్ళా? నీ ఇంద్రియాల కంటే వాళ్ళు ఎక్కువ మోసగాళ్ళా? అంటే ఈ మాటలు వినేటప్పుడు వాళ్ళు చూసి రాయటలేదు, చదివి రాయటలేదు. మీకు అర్థమవుతుందా? వాళ్ళ హృదయంలో ఉన్నది తీసే రాస్తున్నారని, వాళ్ళు ఏదైతే అనుభవించారో అదే మనకు మనం ఎడ్యుకేట్ చేయడానికి అదే రాస్తున్నారని. ఇక్కడ భగవాన్ చెప్పిన టీచింగ్ మనం రిపీట్ చేయవలసింది ఏంటంటే, మీరు జపం చేసుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు, మీకు సంతోషం వస్తుంది, దుఃఖం వస్తుంది. మీ లోపల ఎవరో ఈ నేనే సంతోషిస్తుంది, నేనే దుఃఖపడుతుంది. ఈ సంతోషించే నేనెవరు, దుఃఖపడే నేనెవరు? ఆ రెండు ఒకటే. దుఃఖపడే నేను సంతోషిస్తుంది, సంతోషించే దుఃఖం సంతోషించే నేనే దుఃఖపడుతుంది. మీరు కేవలం కళ్ళు మూసుకుని ధ్యానం చేయటం కంటే నిరంతరం ఇలా ప్రశ్నించుకోవడం వల్ల దాని లోపలకు ప్రయాణం చేస్తున్నది, దాని విజృంభణ ఆగిపోతుంది. ఒకవేళ ప్రారంభం మంచిది కాదనుకోండి, ప్రయత్నం మంచిదైనా నేనుకే, మంచిది కాకపోయినా నేనుకే. ఒకవేళ మీరు ప్రారంభం మంచిది కాకపోయినా మీరు కంగారు పడకండి, అది ఆ చెడ్డ ప్రారంభం కూడా ఈ నేనుకే. ఈ చెడ్డ ప్రారంభాన్ని అనుభవిస్తున్నా ఈ నేనెవరు, మంచి ప్రారంభాన్ని అనుభవిస్తున్నా ఈ నేనెవరు. ఈ నేనంత నిజం, ప్రారంభాలు కూడా మంచి చెడ్డ కూడా అంతే నిజం. ఈ నూనె నేనంటే ఒంటి, ఈ నేననే తలంపు యొక్క ఒంటి స్తంభం మేడ మీదే నీ పూజలు, నీ దేవతలు, నీ జన్మలు, నీ పునర్జన్మలు అన్నీ ఈ ఒంటి స్తంభం మీద మేడ మీద ఆధారపడి ఉన్నాయి. నువ్వు దేవుణ్ణి సందేహిస్తున్నావు, అందరినీ సందేహిస్తావు, కానీ ఇంతవరకు ఈ నేను నువ్వు సందేహించడం నేర్చుకోలేదు. నువ్వు పుట్టి 60 ఏళ్ళు అవుతుంది, ఈ 60 సంవత్సరాల్లో కూడా ఈ ఏదైతే నువ్వు నేను నేను అంటున్నావా, నేను నువ్వు సందేహ నేను నువ్వు మంచిది అనుకుంటున్నావు, నిజమైంది అనుకుంటున్నావు, కానీ ఆ నేను నువ్వు సందేహ కనీసం ఇది నిజమా అబద్ధమని సందేహించడం కూడా మానేశావు, అంత మొద్దిపారిపోయావు. మనం నేను నేను అంటాం కదా, ఆ నేను అనేది నిజమని ఎంత గట్టిపడిపోయిందంటే మనకి సందేహించడం కూడా మానేశాం. దాన్ని డౌట్ చేయడం కూడా మానేశాం, అలా ముద్దిపారిపోయాం. నేను నేనని రోజు వాడుతున్నాం కదా, ఇది రోజు వాడుతున్నాం కదా, ఈ నేను నేనని వాడుతున్నాం కదా, మనం వాడుతున్నాం కదా. ఈ నేను అసలు నిజమా అబద్ధం, ఇన్నిసార్లు నేను నేను అంటున్నాను ఇది నిజమా అబద్ధం అని అసలు నువ్వు దాన్ని డౌట్ చేయటం లేదు, నిజమైనటువంటి భావం నీకు గట్టిపడిపోయింది కాబట్టి నన్ను అనుమానించడం కూడా మానేశావు. మీరు దాన్ని పోగొట్టుకోక్కర్లేదు, దాన్ని అలా అనుమానించగలదు మీరు, దాన్ని అసలు అనుమానించగలదు, అంటే అలా బలపడిపోయింది అది. ఆ నేను అలా విడిచిపెట్టేసి నేను మినహాయించి ఎన్ని పూజలు చేసినా ఎన్ని జపాలు చేసినా ఏం ప్రయోజనం లేదు, చేసుకుంటే చేసుకోవచ్చు, దానివల్ల పుణ్యం రావచ్చు. దానివల్ల ఇప్పుడు నేను అలా ఉంచి మీరు ఏదైనా మంచి పనులు చేస్తే జపాలు చేస్తే పుణ్యం వస్తుంది, పుణ్యం రాదంటారు ఇది. నా పుణ్యం అంటే మళ్ళీ అనిపిస్తావు, పుణ్యం ఏమో సుఖరూపంలో వస్తుంది అనిపిస్తావు, అనిపిస్తే పోతుంది అది. కానీ నేను మాట ఏంటి, ఇది పరిష్కారం అవ్వకుండా నీకు నిర్వాణ సుఖం పొందలేదు, పరిపూర్ణమైన సుఖం ఉండలేదు. ఈ నేను సమస్య నీకు పరిష్కారం అవ్వకుండా నీకు ప్రయోజనం లేదు, జీవితం వచ్చిన ప్రయోజనం లేదు. నేను అది సాధించాను ఇది సాధించానంటే ఇవన్నీ ఊపిలేని సన్నడు, ఎన్ని సాధించినా ఊపిలేని సన్నడు. అంటే ఈ నేననే సమస్య ప్రభుత్వం సమస్య కాదు, పంచాయతీ సమస్య కాదు, అప్పుడు ఆన్లైన్లో తిడదామంటాను. ఈ రోడ్డు బాగాలేదు అవి బాగాలేదు అనుకుని పంచాయతీ వాళ్ళని తిడదామంటే అది పంచాయతీ సమస్య కాదు, నీ సొంత సమస్య. నీ సమస్య నువ్వు పరిష్కారం చేసుకోవాలి, అది నీ సమస్య, నీ సొంత సమస్య. అది నువ్వు పరిష్కారం చేసుకోకుండా చనిపోతే నువ్వు యువర్ లాస్ ఈజ్ గ్రేట్ ఇఫ్ యుడ్ నాట్ రియలైజ్ యువర్ సెల్ఫ్. అది నీ పరిష్కారం అవ్వకపోతే ఆత్మజ్ఞానం రాదు. ఆత్మజ్ఞానం లేకుండా చనిపోతే నువ్వు అనిపించే నష్టం కష్టం ఎంత అంతా కాదు. ఒకసారి శ్రీకృష్ణ దేవరాయలు జనాలు రామకృష్ణుని అడిగాడు, నాకు మోక్షం ఎప్పుడు వస్తున్నాను, ఈ జన్మలో వస్తున్నాయి రాబోయే జన్మలో వస్తున్నాను, ఈ జన్మ రాబోయే జన్మ అలా చెప్పాలని నేను పోతూ వస్తున్నాను. దీనికి లెక్కలు కుదరవు, దీనికి లెక్కలు కుదరవు. ఇప్పుడు నాకెప్పుడు నాకెప్పుడు మోక్షం వస్తుందని అడుగుతున్నారు జనాలు. ఆడు చెప్పాడు అది ఈ జన్మలో వస్తుంది, వచ్చే జన్మలోనే వస్తుందని. ఈ నేను ఎప్పుడు పోతే అప్పుడు వస్తుంది, అప్పుడు నువ్వు నిర్వాణ సుఖం. ఈ నేను పెట్టుకున్నావు ఏదైనా మంచి చేస్తే పుణ్యం వస్తుంది, కాదు రావటం లేదంటారు, అది సమస్య పరిష్కారం అంటారు కదా. ఇప్పుడు మనం మెయింటెనెన్స్ డోస్లో ఉన్నాం, మెయింటెనెన్స్ డోస్ అంటే రోగం తగ్గదు చావడాడు. ఆ రోగం తగ్గదని చచ్చిపోతాడంటే చచ్చిపోవడం. కొన్ని రోగం అంటే మనం మెయింటెనెన్స్ డోస్ అంటే శరీరం ఇంట్లో అటు ఇటు తిరగడానికి పనికి వస్తున్నది, చంపకుండా చూస్తుంది అంతే. అది పనికి పనికి వస్తాడంటే పనికి పనికిరాడు, దాన్ని మెయింటెనెన్స్ డోస్ అంటారు. ఏమంటారు, అడు ఏదో శరీరం అటు ఇటు చెప్పుకోవడానికి పనికి వస్తుంది. కానీ రోగం తగ్గుతుంటే తగ్గదు, రోగం తగ్గదు. ఆ శవాన్ని అటు ఇటు తిప్పుకోవచ్చు, దాన్ని ఏమంటారు మెయింటెనెన్స్ డోస్. మనం కూడా జపాలు ధ్యానాలు చేసి అలా మెయింటెనెన్స్ డోస్ చేసుకుంటున్నాం. ఇది జపం చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, పుష్పాలు పెడుతున్నాం, దేవుడు జరిగి అన్ని మెయింటెనెన్స్ డోస్. అలాగే మనస్సు అనే సమస్య మనకు పరిష్కారం ఉండాలి, అన్ని చేస్తున్నాం. బుద్ధుడు చెప్పాడు, ఈ నేను ఉంటే పుణ్యం ఉంది పాపం ఉంది అన్నీ ఉన్నాయి, అన్ని నేను లేకపోతే ఏమీ లేదు. బుద్ధుడు చెప్పాడు, మీకు బాగా అధికంగా డబ్బు ఉండి, పుష్కలంగా మీ ఇంటి నిండా డబ్బు ఉండి, మీ చేతి నిండా డబ్బు ఉండి, ఎవరికి ఏమీ చేయకపోతే రాబోయే జాములో మీరే దరిద్రుల కింద పడతారు అని చెప్పాడు. ఎవడు బుద్ధుడు. ఈ వాక్యం తర్వాత అది బరీ విచిత్రంగా ఉంది. ఈ వాక్యం తర్వాత ఇంకో వాక్యం చెప్పాడు, కొంతమంది పెడతారంట, పెట్టి బాధపడతారంట, ఎందుకు పెట్టాము ఎందుకు పెట్టాము, ఇవ్వటం ఎంతో కొంత ఇస్తారంట. అది ఆడు వెళ్ళిపోతాడు కదా, వెళ్ళిపోయిన తొందరపడి ఇచ్చేసామంటే, తొందరపడి ఇచ్చేసామంటే మన డబ్బు ఖర్చు అయిపోతుందని అనుకుంటారంట. ఇస్తారు ఇవ్వటం, ఆడు వెళ్ళిపోయాక ఏడుస్తారంట. కొంతమంది నువ్వని ముందే చెప్పేస్తారు, వాడు ఇవ్వని ముందే చెప్పేస్తారు, అదే పద్ధతి. కొంతమంది ఇచ్చేడు, ఇచ్చాక ఎవడో చెప్పించుకున్నాడో వెళ్ళిపోయాక ఏడుస్తారంట. వాళ్ళకి వచ్చి జన్మ ఎటువంటి జన్మ, ఇచ్చేసిన తర్వాత ఏడిచే వాళ్ళ గురించి వాళ్ళకి ఎటువంటి జన్మ వస్తుందని చెప్పాలంటే, వాళ్ళకి వచ్చే జన్మలో సంపద వస్తుందంటే ఏది చిన్నా అరగదంట, హాస్పిటల్ తిరుగుతూ ఉండాలి. ఇంట్లో అన్నం ఉంటాయి, ఏది తింటే అరగదు, వాంతులు ఉన్నాయి. డాక్టర్ గారు ఏదో వాంతులకు మందు ఇస్తారు, రెండు రోజులు తగ్గితే మూడు రోజులు వాంతులు. అప్పుడు వీడు అనుకుంటాడు, ఏంటి ఇంటి నిండా అన్నీ ఉన్నాయి, తినడానికి ఏది అరగటాడు అని. ఈ బాప జనం అని చెప్పాడు, ఇచ్చి అంతకుముందు జనంలో ఇచ్చి ఏడ్చి వాడు అందరికీ ఇటువంటి బాప చేస్తాడు. అక్కడికి అరగదు కానీ హాస్పిటల్ తిరుగుతూ ఉంటాడు. వాంతులు విరేస్తున్నారు, వాంతులు విరేస్తున్నారు అని. అంటే బుద్ధులు చెప్పిన మాట మీకు ఎందుకు చెబుతున్నానంటే, అంటే ఈ నేను ఉండగా మీరు మంచి చేస్తే మంచి వస్తుంది, చెడ్డ చేస్తే చెడ్డ వస్తుంది, అది తప్పును కదా, కర్మ సిద్ధాంతం తప్పును కాదు ఇక్కడ చెబుతా అంటే. అయితే ఆ సమస్య పరిష్కారం చేసుకోవాలి. పుణ్యం చేస్తే అదృష్టం వస్తుంది, కాలప్రవాహంలో పోతుంది. పాపం చేస్తే దురదృష్టం వస్తుంది, అది కాలప్రవాహంలో పోతుంది. ఇక్కడ సమస్య అది కాదు, అసలు మనస్సు అనే సమస్యను పరిష్కారం చేసుకోవాలి కదా. అది అన్ని మెయింటెనెన్స్ డోసులు. మీ మనస్సు అనే సమస్యను పరిష్కారం చేసుకోలేదు అనుకో, ఏదో జపం చేసి ధ్యానం చేసి మనస్సును నిగ్రహించుకుంటున్నావు అనుకో, మెయింటెనెన్స్ డోస్ అంటారు. మనస్సు సావదో ఉంటుందో ఉద్వేగపడకుండా ఉంటుంది. దాన్నే మెయింటెనెన్స్ డోస్ అంటారు. మనం చేసే జపాలు ధ్యానాలు అటువంటివి, దానివల్ల మనోరాశం అవ్వదు కానీ మనస్సు కొంత నిగ్రహంగా ఉంటుంది, కంట్రోల్గా ఉంటుంది, మాటకాడి జాగ్రత్తగా ఉంటారు. అది అలాగనే మనోనాశనం అవ్వదు. దాన్ని మెయింటైన్ కొన్ని అసలు కొన్ని రాగాలు తగ్గవు అసలు. ఏదో బిళ్ళలు వేసుకుని అలా మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం. ఈ మనసు కూడా అంతే, మనస్సు అలాగే ఉంటుంది. ఏదో జపము ధ్యానము ఏదో చేసుకుంటూ ఉంటారు, అది మెయింటెనెన్స్ డోస్. ఇంకే మనోనాశనం అవ్వకపోతే అది మెయింటెనెన్స్ డోస్. రమణ మహర్షి గారు, ఏమంటే నాకు ఆత్మజ్ఞానం ప్రయత్నం చేస్తున్నాను, ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒక భక్తుడు అడిగాడు రమణ మహర్షి గారు, ఏమంటే నేను ఆత్మజ్ఞానానికి ప్రయత్నం చేస్తున్నాను కానీ రావటం లేదంటున్నా. నీకున్న అలవాట్లు నీకు ఆత్మజ్ఞానం రానవదని చెప్పారు. దాని సమాధానం ఏం చెప్పారంటే నీకున్న అలవాట్లు నీకు జ్ఞానం రానవు. నీ అలవాట్ల నుంచి నువ్వు బయటికి రా, అప్పుడు నీకు జ్ఞానం రాకపోతే అప్పుడు అడుగు. నీకున్న అలవాట్లే నీకు జ్ఞానం రానవదు, అంటే సాధన చేసినా రానవదు. ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్స్. తర్వాత ఈ వాసనలు ఏం చేస్తారంటే ఏ వాసన ఉన్నప్పుడు అది ఒకటే నిజం అనిపిస్తుంది. అంటే పెట్టి ఆడవకండి, అవడకండి, మామిడి పళ్ళు ఇస్తే ఇవ్వండి, ఇచ్చేసాక ఎంచుకు ఇచ్చేసామని ఆడవకండి. నీకు వచ్చి జన్మలో వాంతులు రేసినాదే పట్టుకుంటానని చెప్పాడు బుద్ధుడు. డబ్బు ఇంటిని అంటే డబ్బు ఉంటుందని చెప్పాడు. ఏది చిన్నా అరగదు, అదొక రకమైన ప్రారంభం. ఏంటది? అదొక రకమైన ప్రారంభం. అంటే రకరకాల ప్రారంభాలు, దేహానికి రకరకాల ప్రారంభాలు. ఇక్కడ ఎన్ని దేహాలు ఉన్నా అన్ని రకాల ప్రారంభాలు. బ్యాడ్ ఫ్రెండ్షిప్ అండ్ బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఎండ్స్ ఇన్ ట్రబుల్స్, డిఫికల్టీస్ అండ్ డిసప్పాయింట్మెంట్స్. చివరికి అక్కడ తీసుకెళ్తుంది. నువ్వు కాళ్ళు చేతులు బయటకు తీసుకోకుండా, బయటకు తీసుకుందామని కాళ్ళు చేతులు బయటకు రావు. అక్కడికక్కడ లెక్క మీరు నదిలో దిగేటప్పుడు ఏదైనా రేవున్న చోట దిగాలి, కానీ రేగుదైన చోట ఎప్పుడు నీళ్లు తక్కువనా అని దిగకూడదు. మీరు నదిలో స్నానానికి కడితే అక్కడ ఎక్కడైతే రేవు ఉందో అక్కడే దిగాలి. అక్కడ రేవు లేదు, ఇక్కడ నీళ్లు తక్కువగానే ఎప్పుడు దిక్కడం. ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ బురద ఉంటుంది. ఏంటి అక్కడ నీళ్ళు తక్కువ? మీరు దిగారనుకోండి, మీ కాళ్ళు కిందకి బాగేస్తుంది, బయటకు రాలేదు. అది ఎవడో ఒకటి దగ్గర ఉంటే మన అదృష్టం బయటకు లాగుతాడు, లేదా నీ కాళ్ళు మొత్తం బురదలోకి వెళ్ళిపోతాయి. మీరు ఇంకా బయట రెండు కాళ్ళు దిగిపోతే ఎక్కడికి వస్తారు బయటికి? అంచేది మన నదిలో స్నానానికి ఉన్నప్పుడు రేవున చోట దిగాలి, కానీ అది నీళ్లు తక్కువ ఉన్నాయని రేవులేని చోట దిక్కు. బురద ఉంటుంది, ఆ బురద మన కిందకి లాగేస్తుంది. భగవంతుడు నువ్వు చెప్పే మాటలు వింటాడు, నువ్వు చేసే పనులు చూస్తాడు. కానీ మెయిన్ అది కదా ఆయనకు కావాల్సింది, నీ హృదయంలో ఏముంది. ఇవన్నీ నువ్వు చేసే మాటలు వింటాడు, నువ్వు చెప్పే మాటలు, నువ్వు చేసే పనులు కూడా చూస్తాడు. అది అంత ప్రధానం ఆయనది కాదు. ఆయనకి అసలు నీ హృదయంలో బేసిక్గా ఏముందని, నీ హృదయంలో బేసిక్గా ఏ వాసన ఉంది అది చూసి నీకు మార్కులు వేస్తాడు. హృదయంలో ఏదో ఉందని మాట ఏదో మాట్లాడుతున్నావు, చేతుడు ఏదో పని చేస్తున్నావు, అది కాదు అసలు నీ హృదయంలో ఉంది ఉన్నది ఏంటి అసలు? మనం నోటితోటేమో దేవుడి గురించి మాట్లాడతాం, దేవుడికి బహుదూరంలో హృదయంలో ఉంటాం, ఇది గమ్మత్తు. నోటితోటేమో దేవుడి గురించి మాట్లాడుకుంటాం, హృదయం దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడికి బహుదూరంలో ఉంటాం, అదే ఆయన చూస్తూ ఉంటాడు. మన మాటలు చేతలు కదా ఆయనకు కావాల్సింది, బేసిక్గా నీ హృదయంలో ఏముంది దాన్ని బట్టి నీకు మార్పులు వేస్తాడు.